नारायण नारायण नारायण। గీతా జయంతికి 10 సంవత్సరం మనం కాపవరం వస్తున్నాం. కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే కాపవరం పల్లెటూరని పెట్టి నరసాపురం లేదా పాలకుల్లోనో భీమవరం ఎక్కడ టౌన్లో పెట్టండి అంటున్నారు. అంటే వాడు చెప్తారు, గీతాభవన్ అమ్మగారు పూర్వం ఎప్పుడో 10 సంవత్సరాల పూర్వం ఏమన్నారంటే, నేను ఎంతకాలం జీవించుంటాను అంతకాలం మీరు కాపాడడం రావటం మానకూడదు గీతా జయించుకు అని చెప్పారు. అలాగే చేస్తానని అంచేది మీరు ఎవరు ఎన్ని ఆ టౌన్లో పెట్టిన ఈ టౌన్లో పెట్టమని ఎవరైనా చెప్పినా నేను కాపాడడం రావటం మానట్లేదు. పూర్వం నాకు 104 డిగ్రీలు 130 డిగ్రీలు జ్వరం వచ్చినప్పుడు కూడా కాపాడ వచ్చాను గీతలు. ఒక సంవత్సరం నాకు 6 నెలలు జ్వరం వచ్చింది, అప్పుడు కూడా నేను కాపాడం రావటం మానలేదు. వద్దు విశ్వకారు వద్దని అంచేది వారు గీతాభవనం గారికి మేము ఇచ్చిన మాట పోషించుకోవడం కోసం ఎక్కడి నుంచి ఎన్ని ఆహ్వానాలు వచ్చినా కేశవరం దుర్గరాజు గారు ఉన్నప్పుడు ఆయన అడిగారు, మీరు కేశవరం రండి గీతా జయంతికి తర్వాత మరుసటి కాపాడాలి, మరుసటి రోజు మీకు కేశవరం వస్తాం 6 రోజులు మటుకున్నాము కాపాడు వెళతాం. మాట పోషించుకోవాలి కదా, మాట ఇస్తే మనం పోషించుకోవాలి అంటే దేవుని చెప్పారని పెద్ద ధన బలం కంటే ధర్మ బలం గొప్పదని. ధనానికి కూడా బలం ఉంది, ధనానికి కూడా బలం ఉంది, కానీ ధర్మ బలం గొప్పది. ధన బలం కంటే ధర్మ బలం గొప్పది. సుగ్రీవుడు విభీషణుడు లంకలోంచి వచ్చేసి రాముణ్ణి ఆశ్రయించాడు. అంటే రావణాసురుడు తమ్ముడు, విభీషణుడు అంటే రావణాసురుడు స్వయంగా సోదరుడు. అంటే ఇతను ధర్మం చెప్పుకోవడం, విభీషణుడు ఏంటంటే అన్నగారి మీద ప్రేమ లేక కదా, అన్నగారి మీద ప్రేమ ఉన్నా ఎందుకు నువ్వు పాడైపోతావు, రాముడి నీకేదో సామాన్య మానవులాగా కనిపిస్తున్నాడు కానీ అతను నువ్వు ఓడించలేవు, రాముడి మీద వైరం పెట్టుకోవడం వల్ల నువ్వు ఒక్కడే పాడైపోయినా పర్లేదు మొత్తం లంక అంతా పాడైపోతుంది, లంక అంటే లంకలో పూర్వం రావణాసు టైంలో లంకలో ఉన్న ఐశ్వర్యం ఇండియాలో లేదు. ఆంజనేయ స్వామి కూడా అక్కడ ఐశ్వర్యం చూసి అయోధ్యుడైన ఐశ్వర్యం లంకలో కనపడు, ఆంజనేయ స్వామి కూడా లంకలో ఉన్న ఐశ్వర్యం ఆశ్చర్యం కలిగింది, రావణాసుడు అంత ధనవంతుడు. అయితే ధర్మభావం వదిలేశాడు అంటే నడత సంస్కరింపబడినకి ఆ బిహేవియర్ ప్రవర్తన వదిలేశాడు. యథార్థం చెప్పాలంటే సీతమ్మ రావణాసుడు ఎందుకు అక్కర్లేదు, ఆ శూర్పణకి ఏదో అవమానం చేశారక్కడ, శూర్పణకి ఏదో ఇచ్చే మా చెల్లెల్ని అవమానం చేశారనే సీతను తీసుకురావడం కానీ ఆయనకి ఏం అక్కర్లేదు. అలా పరిస్థితులు అలాగ ఇంటికి వచ్చింది, ఆ శూర్పణకు వచ్చి రావణాసుడి చెల్లెలు వచ్చి శూర్పణకు ఆ సీతమ్మ గురించి రాముడి గురించి చెప్పే వరకు రావణాసుడికి అది తెలియదు, సీతమ్మ గురించి తెలియదు రాముడి గురించి తెలియదు, అలా ఇండియాలో సంచరిస్తున్నారు ఏం తెలియదు. కానీ పరిస్థితుల ప్రభావం కొన్ని అలాగ ఇంటికి వస్తాయి, కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి. అంటే మన మనసుకి అందరి విషయాలు చాలా ఉంటాయి. అలాగే భారత యుద్ధం కేవలం ఒక కర్ణుడి గురించి జరిగింది, అంటే భీష్ముడి మీద కర్ణుడి కంటే వాళ్ళు గొప్పవాళ్ళు, భీష్ముడి కంటే ద్రోణుడి కంటే కర్ణుడి కంటే భీష్ముడు తాతగారు ద్రోణాచార్యుడు గురువు గారు వాళ్ళందరూ పెద్దవాళ్ళు. కానీ ఎందుచేత కారణం తెలియదు, కానీ ఈ దుర్యోధనుడికి కర్ణుడి మీద నమ్మకం వాళ్ళ మీద లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదు. అంటే కర్ణుడు ఉంటే చాలు, కృష్ణ పరమాత్మ సహా పాండవులతో సహా అందరినీ చంపేసి రాజ్యం మనకి ఇచ్చేస్తాడు, కిరీటం మనకి పెట్టేస్తాడు, ఒక నమ్మకం అది అలా ఉండిపోయింది. ఒకటి జ్ఞాపకం, మరి అసలు మూఢనమ్మకాలకి సైన్స్ కి విరోధం ఉంది కాదు, మతానికి సైన్స్ కి విరోధం లేదు. ఈ మూఢనమ్మకాలు మూఢాచారాలు కొన్ని ఉన్నాయి, దానికి సైన్స్కి విరోధం. కానీ దానికి సైన్స్కి విరోధం కానీ మతానికి, అంటే మతం ఏమి చెబుతుంది, ఆత్మజ్ఞానం సంపాదించమని చెబుతుంది. అయితే ఆత్మజ్ఞానం సంపాదించడానికి సైన్స్కి విరోధం లేదు. చివరికి సైన్స్ కూడా ఎక్కడికి వస్తుందంటే, ఫిజిక్స్ కూడా ఎక్కడికి వస్తుందంటే, ఉన్నది ఒకటి అంటే ఒకటే. అది మనం కూడా చెబుతున్నా, ఆలా ఉందని మనం చెబుతున్నా కదా, దాన్ని సైంటిఫిక్గా వాళ్ళు రుజువు చేయడానికి ట్రై చేస్తున్నారు. మూఢాచారాలు, మూఢనమ్మకాలు సైన్స్కి విరోధం ఉంది. కానీ జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి సైన్స్కి విరోధం లేదు. విరోధం లేదు, మనకు తెలియక అనుకుంటాం మతానికి సైన్స్కి విరోధం. అలా విరోధం లేదు. మూఢనమ్మకాలు వేరు, మతం వేరు. మూఢనమ్మకాలు వేరు, జ్ఞానం వేరు. అలాగే కర్ణుడు ఊరికే అవగాహన లేకుండా నమ్మాడు, అంటే హేతుభావం లేదు దానికి. ఇంకా స్నేహం మీద నమ్మడానికి ఇది ఎంతవరకు సక్సెస్ చేస్తాడని లేదు, గుడ్డి నమ్మకాలు అంటారు చూడాలని నమ్మాడు. ఇంతవరకు ఏది సరే అయిపోయింది, కర్ణుడు కూడా చనిపోయాడు. కన్నుడు కూడా చనిపోతే వీడికి ఎంత భయం వేసిపోయిందంటే, దుర్యోధనుడికి ఇన్ని కౌలు చెప్పిన వాడు వెళ్ళి మనల్ని కాపాడేవాడు ఇంకెవరు లేడు, చెడులో దాక్కున్నాడు. అది ఈ అతిశక్తి చెప్పి మాటలు దుర్యోధనులాగా ఉంటాం. అప్పటి వరకు ఆయన పొడి చేస్తాను, ఈయన పొడి చేస్తాను, ఆడు కూడా చనిపోవాలి కదా. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ విమాన యాక్సిడెంట్ లో చనిపోయాడు. సుభాష్ చంద్రబోస్ విమాన యాక్సిడెంట్ లో చనిపోతే ఈ కాలు తెగిపోయి నానా బాధ పడి చచ్చిపోయాడు. ఇదేంటండి, మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు, ఇంత శారీరకంగా ఇంత బాధపడే, మీరు ఇంత శాంతిగా ఉన్నారు, శాంతిగా నేను వెళ్ళిపోతాను, వస్తాను వస్తాను అంటున్నారు. అంటే వెళ్ళిపోతాను, నేను చచ్చిపోయే టైం అయితే వెళ్ళిపోతాను. ఏమీ దుఃఖం లేకుండా మీరు వచ్చి విసింగరి వేయకండి. మీరు దుఃఖం లేకుండా ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే బోస్ని అడిగారు, ఆ దగ్గర ఉన్నాడు బోస్ ఆ మాట చెప్పాడు సుభాష్ చంద్రుడు. నా గురించి కొన్ని వేల మంది ఇండియాలో చచ్చిపోయారు జనం, నేను నడిపిన ఉద్యమాల్లో కొన్ని వేల మంది చనిపోయారు. ఇప్పుడు నేను దుఃఖపడితే ఆ చనిపోయిన వేలాది మందికి నేను అపచారం చేసినట్టు అన్నాడు. నేను చెప్పిన ఉద్యమాల్లో కొన్ని వేల మంది ఆహుతి అయిపోయారు. ఇప్పుడు నేను ఏడుస్తానకుండా నాకు చావు వచ్చిందని వేలాది మందికి నేను అపచారం చేసినట్టు. ఇది బోస్ అన్నమాట. బోసుకున్న నీతి కూడా దుర్యోధనకు లేదు. అక్కడ దుర్యోధన ఏం చేశాడంటే, మన గురించి ఎంతమంది చచ్చిపోయారు, మనం కూడా పోరాడి చనిపోవాలి అనుకోవాలి, అంతే కదా. ఆడు కర్ణుడు చనిపోక వెళ్ళి చెట్లు దాక్కున్నాడు, యుద్ధం చేయటం మానేసి చెట్లు దాక్కున్నాడు. ఎప్పుడు కూడా ఈ గంభీరమైన మాటలు చెప్పేవాడు, ఆడంబరమైన మాటలు చెప్పేవాడు, అహంకారమైన మాటలు చెప్పేవాడు ఎందుకు పనికిరాడు. ఉడికి అలా డబ్బా మాటలు చెప్పుకుని వెళ్ళిపోతారు, అలా యాక్షన్ ఏముండదు. ఉడికి అసలు పని తాలూకు అది ఇంచుమించుగా పని దొంగ పని ఏమి చేయాలి. ఉడికి ఉబలా ఏం మాట, అతిశక్తి మాటలు, అహంభావుల మాటలు చెప్పుకు వెళ్ళిపోతారు. అంచేది ఒక సామెతం ఇంగ్లీష్లో, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఏమీ తెలియదు, తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు అని ఇంగ్లీష్. తెలుసున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మీకు అర్థం అవుతుంది. ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఏమి తెలియదు. అలా మన నాయకులు సర్దార్ పటేల్ ఉన్నాడు, చాలా తక్కువ మాట్లాడారు. మాట ఇంటే మాట పోషించుకునేవాడు, పని పూర్తి చేసేవాడు. అవదంటే అవదని చెప్పాడు, అవునంటే అవునని చెప్పాడు. ఎస్ ఆర్ నో, కొంతమంది ఎస్ అని చెప్పడం, నో అని చెప్పడం. ఎందుకు చెప్తున్నానంటే, దుర్యోధనుడు చెరులో దాక్కున్నాడు. చివరికి ఆయన చెరులోంచి రప్పించి ఆయన చెరులో దాక్కుని ప్రాణం పీల్చుకుని విద్యోత్ నేర్చుకున్నాడు. చచ్చిపోయాడు చెరులో దాక్కున్నా, విద్యోత్ నేర్చుకున్నాడు. అంటే చెరులో ఉండిపోయాడు. చివరికి ఆయన చెరులోంచి రప్పించడానికి చాలా కష్టపోయాడు. అప్పుడు కృష్ణుడు భీముడితో యుద్ధం చేయించి చంపారు. దుర్యోధనుడు చేసిన తప్పు ఏంటంటే, వాడు కూడా యుద్ధం చేసి చనిపోవాలి, చెరులో ఎంతకాలం ఉంటాడు. అంటే ఈ ఆడంబర మాటలు చెప్పేవాళ్ళందరూ అలాగే ఉంటారు. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఇది విభీషణుడు రావణాసురుడు ఆడు విభీషణుడు ఇక్కడికి వచ్చేశాడు. ఆడు అన్నగారు ఎంత చెప్పినా వింటలేదు అని రాముడి దగ్గరకు వచ్చేశాడు. చాలా మంది వీడికి శత్రువు, మనకి శత్రువు తమ్ముడు, వీడికి షెల్టర్ ఇవ్వద్దన్నారు. అంటే ఆయన శరణాగతి చేశాడు. ఎవరు? రావణాసురుడు, విభీషణుడు శరణాగతి చేస్తే నేను ఏ అందరూ ఇవ్వద్దు అని ఆడికి ఆశ్రయం ఇవ్వద్దని అంటే శత్రువుతోటి ప్రమాదం నమ్మటానికి లేదు, శత్రువు కుటుంబంలో నుంచి వచ్చాడు కాబట్టి నమ్మటానికి లేదు. ఆంజనేయస్వామి వాటి సప్పు ఎవరి నేను లంకలో ఉన్నాను, ఇతని ప్రవర్తన చూశాను, నా ఎదురుకుండా అన్నగారికి చెప్పాను నువ్వు చేసేది పొరపాటు చేస్తాను, ఒక్కడే పాడైపోయి లంకంతా పాడు చేస్తాను అంటే ఇతని ప్రవర్తన నాకు పూర్తిగా నచ్చిందండి, పైగా నేను రావణాసుని చంపేయడానికి చూశాడు, అప్పుడు ఇతను అడ్డొచ్చాడు ఈ విషయం ఏమన్నాడంటే రాయిబార్ అతను ఇతను రాముడు కాదు, ఇతను రాముడు కాదు, రాముడు తరఫున రాయిబారానికి వచ్చాడు, రాయిబారాన్ని చంపి ఎలా చంపుతాను నువ్వు, నన్ను వెళ్ళిపోమను, నీకు ఇష్టం లేదు అని పంపను ఎవరిని, ఆంజనేయస్వామి రాయిబారిని చంపకూడదు, ఇప్పటికైనా మనకి ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది అనుకుని రాయిబారిని ఎవరో చంపకూడదు, రాయిబారిని గౌరవంగా చూస్తారు, అంటే రాముడు వీడు కాదు, రాముడి తరఫున వచ్చాడు, వాడికి నీకు ఇష్టమైతే వాడు చెబుతున్నాడు, ఇష్టం లేదా పొమ్మని చెప్పు, అందుకని చంపడానికి ప్రయత్నం చేయొద్దు అంటే ఆగాడు. ఎందుకని నీకు ఎందుకు చెబుతున్నాడు, విదేశాన్ని శరణాగతి చేశాడు, ఆంజనేయస్వామి తనకి శైత్ర ఇమ్మన్నాడు, బుద్ధిమంతుడు అని చెప్పాడు, అతను రాక్షస కుటుంబంలో పుట్టాడు కానీ ఇతను రాక్షసుడు కాదని చెప్పాడు. ప్రహ్లాదుడు కూడా రాక్షస కుటుంబంలోనే పుట్టాడు, అక్కడే విభీషణుడు దాకేందుకు, ప్రహ్లాదుడు కూడా రాక్షస కుటుంబంలోనే పుట్టాడు కానీ విభీషణుడు రాక్షస కుటుంబంలో పుట్టాడు కానీ ఇతను రాక్షసుడు కాదు అని ఆంజనేయస్వామి చెప్పే కన్వీన్స్ అయితే రాముడు శరణాగతి చేశాడు. శరణాగతి చేసినప్పుడు ఇదేమంటే నేను రావణాసురుడు చనిపోయిన తర్వాత శుగ్రుడు రాజ్యం వాళ్ళ రాజ్యం శుగ్రుడికి ఇచ్చేసాం, రావణాసురుడు చనిపోయాక లంక నీకు ఇచ్చేస్తా ఉన్నాడు, రాముడి దగ్గర శరణాగతి చేస్తే ఎంత విరోధమైనా క్షమిస్తాడు రాముడి దగ్గర కూడా, అంతేకా రాముడి జంతులు నేను కాదు అంటారు, రాముడి మన దేవుళ్ళలో పెద్ద మనుషులలో రాముడు అక్కడు మాటంటే నష్టం లాభాలా పోషించుకుంటాడు, అంటే జంటిల్మ్యాన్ భారతీయ సాహిత్యంలో జంటిల్మ్యాన్ గాడ్ అని ఆయన అక్కడే అంటారు, మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు రాముడికి వచ్చిన పేరు ఎవరికీ రాలేదు, జంటిల్మ్యాన్ గాడ్ అంటారు. ఒకసారి రాధాకృష్ణ గారు ఎక్కడో మాట్లాడుతూ అన్నాడు, డివోషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, డివోషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లిబరేషన్, మోక్షం మోక్షం అంటారు, మోక్షమే ఉంది, భక్తికి మించిందా మోక్షం, భక్తి కంటే ముక్తి గొప్పది కాదు, భక్తి కంటే మోక్షం గొప్ప కాదు, రాముని మనం శరణాగతి చేసామనుకోండి రాముడి పట్ల మన భక్తి ఉందనుకోండి, అందుకంటే నీకు ఏ మోక్షం ఒకటి కావాలని అడిగాడు రాధాకృష్ణ, అట్టివాడు రాముడు. ఏంటి భక్తి ముక్తి అంటారు, ముక్తి భక్తి కంటే ముక్తి గొప్పదా, ముక్తి కంటే భక్తే గొప్పది, డివోషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ లిబరేషన్. ఒకసారి రాధాకృష్ణ గారు అన్నారు, ఇప్పుడు విభూషణ్కి అప్పుడు కొంతమంది అతనికి కూడా ప్రేరణలు ఉన్నారు, రాముడి దగ్గర కూడా ప్రతి రాజుకి సలహా చెప్పేవాళ్ళు ఉంటారు, ప్రతి రాజుకి కూడా, ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు అతను అక్కడే పరిపాలన చేయటం లేదు, అతనికి ఒక 20 మందినే సలహాదారులు ఉంటారు, ఆ సలహాదారులు లేకుండా ఎవరు పరిపాలన చేయలేరు, అయితే సలహాదారులు చెప్పిన తెలివితేటలు కూడా ఈ ప్రధానమంత్రికి ఆ గౌరవం అంతా వస్తుంది అంతే, బాబు వెనకాల నడిపించే వాళ్ళు అలాగే ఉంటారు, తెర వెనకాల పడి ఉంటారు, వీళ్ళకి కూడా వచ్చే గౌరవం ఆ తలకాయ ఉన్నవాడుకు వస్తుంది, అంటే ఆ కుర్చీలో కూర్చున్నాడు గౌరవం వస్తుంది కానీ వెనకాల సలహాదారులు వాళ్ళు తెర వెనకాల ఉంటారు, వాళ్ళు గౌరవం ఆశించకూడదు, మన డ్యూటీ మనం చేద్దాం, మనం మంచి సలహాలు చెబుదాము, ఇప్పుడు మంచి చెడ్డ సలహాలు విని రాజులు పాడైపోయిన వాళ్ళు చాలా మొదలు, అంటే అడ్వైజర్స్ మంచి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటున్నాం. ఇంతకీ విడేమన్నాడంటే విభీషణుడు రావణాసుడు చనిపోయాక విభీషణుడితో చెప్పాడు నీకు రాజ్యం, ఆయన ఏదో అంటున్నాడు ఈయనకి రాజకాంక్ష ఏమి లేదు, విభీషణుడికి బుద్ధిమంతుడు భక్తుడు, భక్తుడికి ఏముంటుంది, భక్తుడు అతను సరే ఊరికే ఓకెట్టాడు, రాజ్యం నీకు ఇస్తాడు ఓకెట్టాడు. పక్కన ప్రేరణ గారు ఏమన్నారంటే రామా నువ్వు చాలా పొరపాటు మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు, తొందరపాటు మాటలు నేను అందరూ దేవుడు అనుకుంటున్నారు కానీ తొందరపాటు మాటలు మాట్లాడుతున్నావు, నీ దగ్గర శరణాగతి ఎవరైతే శరణాగతి చేశారో వాళ్ళని క్షమించే అలవాటు ఉంది. రావణాసుడు ఒకవేళ నిన్ను వచ్చి నేను చేసింది పొరపాటు అనంటే నువ్వు క్షమిస్తావు? ఎవరిని? రావణాసుడు. అప్పుడు రావణాసుడు రాజ్యం రావణాసుడికి ఇచ్చాను, విభీషణికి ఎక్కడి నుంచి ఇచ్చేస్తావు అని అడిగాడు. ఇది నేను మాట అన్నాను కాబట్టి నేను అయోధ్యం ఇచ్చేస్తాను. వాడు రాముడు, నేను మాట అన్నాను. ఒకవేళ మీరు చెప్పినట్టు రాముడు రావణాసుడు పశ్చాత్తాపం పడి నాకు వస్తుంది, అయోధ్య రాజ్యం నాదే కదా, నా అయోధ్యను వాడికి ఇచ్చేస్తాను, ఈ భీషణ్ణి పరిపాలించుకోమన్నాడు. వాడు రాముడు. ఈ సంఘం ఒక్క చిన్న విషయం కోసం చెప్తున్నాడు. తర్వాత రావణాసుడు సంహారం అంతా అయిపోయిన తర్వాత ఈ భీషణ్ణి నీకు మాట ఇచ్చాను కదా, ఈ రాజ్యాన్ని పరిపాలన చేసుకున్నాడు. అప్పుడు ఈ భీషణ్ణి అన్నాడు, ఏదో మీరు చెబుతా అంటే నేను మౌనం కోరుకున్నాను, నాకు రాజ్యం ఎందుకన్నాడు. నాకు రాజ్యం ఎందుకంటే నేను మీ పట్ల నాకు భక్తి చాలు, మీ పట్ల నాకు భక్తి ఉంది, మీరు నాకు రక్షణ ఇచ్చారు, నేను ఏం చేసుకుంటాను రాజ్యం, నాకు రాజ్యం అక్కర్లేదు, ఊరికే పెద్ద మీరు ఏదో పెద్ద అని కాబట్టి నేను చెబుతా అంటే ఊరుకున్నాను, కానీ మీరు చెప్తా అంటే మౌనం కోరుకున్నా, నాకు రాజ్యం అక్కర్లేదు. నిజంగా సిన్సియర్గా నేను చెప్పాడు, ఈ విషయం నాకు రాజ్యం అక్కర్లేదు. అప్పుడు ఈ విషయం నాకు అవసరం లేదన్నాడు. నేను ఊరికే మీరు పరమాత్మను మిమ్మల్ని ఆశ్రయించాను, కానీ రాజ్యం నాకెందుకు అక్కర్లేదు, నిజంగా అక్కర్లేదు. అప్పుడు రాముడు ఒక మాట అన్నాడు, లోకుల కోసం తీసుకోయా ఈ భీషణ అన్నాడు. లోకు ఇప్పుడు నీకు రాజ్యం అక్కర్లేదు, అది నాకు తెలుసు, నీ హృదయం నాకు తెలుసు కదా. లోకులు రాముడు వాగ్దానం చేశాడు ఎవరికి, ఈ భీషణకి, ఈ భీషణ తీర తీసుకోలేదని సామాన్య మానవుడు, జనసామాన్యం అంటే కొన్ని పనులు మనకు ఇష్టం లేకపోయినా ప్రజల కోసం చెయ్యాలి, అది మనసులో ఇష్టం లేకపోయినా ప్రజల కోసం చెయ్యాలి. ఇప్పుడు నాకు నీకు ఇవ్వాలని నాకు వద్దంటున్నావు, నీ హృదయం నాకు తెలుసు, సిన్సియర్గా నేను చెబుతున్నా, నీకు కపటం లేదు, అయితే లోకుల కోసం తీసుకో, నీకు అవసరం లేదు, కానీ నేను నీకు ఇస్తాను అన్నాను కదా, అంటే ఈ మాట అన్నాను కదా, నా మాట పోషించడానికి జనం కోసం తీసుకోమంటే అప్పుడు విభీషణ అంగీకరించాడు. నీకు అవసరం లేదు, కానీ ప్రజలు ఉన్నారు కదా వాళ్ళ కోసం తీసుకో. ఒకటి నేను నీకు వాగ్దానం చేశాను, రెండు ప్రజలు ఎవరో రుగులు చేయాలి కదా, ఎవరొకరు ఏదో గవర్నమెంట్ ఉండాలి కదా, అంతకు తీసుకున్నాడు. అప్పుడు ఈ భీషణుడు అంగీకరించాడు. సరే ఈ రోజు భగవద్గీత జయంతి, ఈరోజు ఏంటి, గీత జయంతి. మాకు ఢిల్లీలో ఒక 50 మంది భక్తులు ఉన్నారు. ఢిల్లీకి కురుక్షేత్రం 2 గంటల ప్రయాణం, కార్లు వెళితే 2 గంటలు, ట్రైన్లు వెళితే 3 గంటలు. భక్తులు అంటే ఏమంటారంటే మీరు కురుక్షేత్రం చూడలేదండి, మీరు కురుక్షేత్రం అంటే భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రంలో బోధించాడు. ఢిల్లీకి 2 గంటల ప్రయాణం, ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్ళి ఎక్స్ప్రెస్ లోనే వయా కురుక్షేత్రం కూడా పెద్ద రైల్వే స్టేషన్, ఎక్స్ప్రెస్ లోనే కురుక్షేత్రం నుంచి వెళ్తాం. ఇదే వస్తాం అనుకుంటున్నాం, ఇదే ఇంక వెళ్తాం లేదు, అది టైం రావాలి, ఇంకే మనకు అది టైం రాకుండా మనం వెళ్ళాం, టైం రావాలి దానికి. అక్కడ ఆ కురుక్షేత్రంలోనే భారత యుద్ధం జరిగింది, కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే అక్కడే అక్కడ జ్యోతి సార్ అంటారు, కురుక్షేత్రంలో మాకు జ్యోతి సార్ చూపించమంటే అక్కడ రిక్షా వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు అందరూ చూపిస్తారు. అంటే జ్యోతిషాలు అంటే అక్కడ ఆ ప్లేస్ లో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు కురుక్షేత్రుడికి. మనం కార్లు వెళ్తే 2 గంటల ప్రయాణం, ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి. సరసంగా ఢిల్లీ వెళ్ళే వాళ్ళు, కాశీ వెళ్ళే వాళ్ళు, తర్వాత హరిద్వార్ బృందావనం వెళ్ళే వాళ్ళు అందరూ ఢిల్లీ మిస్ అయ్యారు, కురుక్షేత్రం మిస్ అయిపోతారు. తర్వాత మీ పూర్వీకులకు ఎవరికైనా మాసికాలు పెట్టాలన్నా చద్నాలు పెట్టాలన్నా ఇటువంటివి పెట్టాలంటే కాశీ ఎంత పుణ్యప్రదమో కురుక్షేత్రం కూడా అంతే, అది చాలా మందికి తెలియదు. మీరు కాశీలో పెడితే ఏ చద్నాలో మరొకటో లేకపోతే సంవత్సరకాలో కాశీలో పెడితే అంత పుణ్యం, కురుక్షేత్రంలో కూడా పెడితే అంత పుణ్యం. ఆ కురుక్షేత్రంలో అక్కడ యుద్ధం జరిగినది, అక్కడ భగవద్గీత స్వామి చెప్పారు. అయితే తేడా ఎక్కడ ఉందంటే, రామాయణం నారదులు వాల్మీకి చెప్పి రాయించాడు. ఎవరు చెప్పారు? నారదులు చెప్పాడు. ఎవరికి? వాల్మీకి చెప్పాడు నారదులు. అది ఇలా సంక్షిప్తంగా చెప్తే దాని తర్వాత నేను డీటెయిల్గా రాశాడు. భాగవతం శుకుడు పరీక్షత్కి పరీక్షత్ అంటే అర్జునుడు మనవడకు. భాగవతం ఎవరు చెప్పారు? శుక మహర్షి చెప్పాడు. ఎవరికి? పరీక్షత్కి చెప్పాడు. అలాగే భారతం ఒకడు ఇంకోళ్ళకి చెప్పారు. వైశంపాయన ఎవరి పేరు వస్తుంది ఒకటి చెప్పారు. కానీ భగవద్గీత చెప్పింది స్వయంగా నారాయణుడు. అయితే పుస్తకం ఇది మనకు తెలియనప్పుడు ఎందుకు ఘోర? ఇది మనుషులు చెప్పింది కదా, స్వయంగా నారాయణుడు అంటే స్వయంగా భగవంతుడు ఎవడో వాడే భగవద్గీత చెప్పాడు. మిగతా ఇప్పుడు శివపురాణం ఉంది, విష్ణుపురాణం ఉంది, ఎవరిలో చెప్పారు, ఎవరిలో విన్నారు, ఎవరిలో చెప్పారు, ఎవరిలో విన్నారు, కానీ స్వయంగా నారాయణుడు చెప్పింది ఈ పుస్తకం భగవద్గీత ఉంటుంది. స్వయంగా నారాయణుడు, స్వయంగా భగవంతుడు అనుకుంటే దేవుడు కాదు, ఏదో సారం చేసి దేవుడైన వాడు కాదు, స్వయంగా భగవంతుడు అంటే యూనివర్సల్ స్పిరిట్, యూనివర్సల్ కాన్షియస్నెస్. మీ హృదయంలో, నా హృదయంలో ఎవడైతే అంతర్యామిగా ఉన్నాడో, ఎవడైతే అంతర్యామిగా వాడు మానవ రూపం ధరించి వాడు ఆ మానవ రూపం ధరించి చెప్పాడు శాస్త్రం. ఏదైనా ఒక సంఘటన ఇంకో సంఘటనకు దారి చేస్తుంది. ఒక యాక్షన్, యాక్షన్ ఉంటే రియాక్షన్. మీరు ఎవరైనా తిట్టారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని పెడతారు. మీకు అర్థం వచ్చిందే? ఎక్కడ రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే యాక్షన్ లోంచి వస్తుంది. యాక్షన్ లోంచి ఏమొస్తుంది? రియాక్షన్ వస్తుంది. చాలా మంది చెప్తారు కోరికని, కోపం అని, ద్వేషం అని, కక్ష అని, ఏదో అసూయ అని, తార్పణి అని తొంభై చెప్తారు. ఇవన్నీ మనకు లోపల ఉన్న శత్రువు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, బయట శత్రువుల కంటే, బయట శత్రువుల కొంత అపకారం, లోపల శత్రువుడు ఎక్కువ ప్రమాదం. మీరు రాసుకున్నాం, బయట శత్రువుల కంటే లోపల శత్రువులు ఎక్కువ ప్రమాదం. మనం ఏం చేస్తామంటే లోపల శత్రువులు వదిలేసి బయట శత్రువులు ఏమైనా తిడతా ఉంటాం. బయట శత్రువులు నీకు ప్రమాదం ఏమి లేదు, లోపల శత్రువులు నీకు ప్రమాదం. దీనికి పునర్జన్మలు తీసుకొచ్చేది బయట శత్రువులు కాదు, లోపల శత్రువులు. బయట శత్రువులు కూడా ఉండటం మంచిదే ఎంతో కొంతమంది. ఆ శత్రువు లేకుండా ఎవడుంటారు? రాముడికి శత్రువులు ఉన్నారు. మహాత్మా గాంధీ గారు అంతటి వాడిని ఆయన జాతి పిత కాదు, జాతి పీతను రాశారు కలుస్తారు. మహాత్మా గాంధీ గారికి శత్రువులు ఉన్నారు, రాముడికి శత్రువు. సరే కృష్ణుడికి అందరూ శత్రువులు. ఆ కృష్ణుడికి ఉన్న శత్రువులు ఏ దేవుడికో ఉండరు. రాముడు కొంతమంది ఉన్నారు శత్రువులు, గాంధీ గారు కొంతమంది, కృష్ణుడికి అందరూ శత్రువులు. చాలా మంది శత్రువులు కృష్ణుడికి. ఈశ్వరుడు ఆయన ఏంటది? ఈశ్వరుడు. ఒకసారి ఆ శత్రువులు తెలిసి పారిపోయినట్టు నటించుకోడు. పారిపోయినట్టు నటిస్తే ఎవడో ఒకడు అన్న సరుంగి వచ్చి పారిపోయాడు. ఇదేంటి రా, నువ్వు భగవంతుడు అని చెప్పుకుంటున్నారు పారిపోతున్నావు అంటే కృష్ణుడు అంటే అలా కదా. ఈ చక్రాన్ని అనుసరించాలి. చక్రాన్ని అంటే జగత్తుకు చట్టం ప్రకారం జగత్తు నడుస్తూ ఉంటుంది, దాన్ని అతిక్రమించకూడదు. నేను ఆడి భీముడి చేతిలో చనిపోవాలాడు. ఎవడు? నేను కంగారు పడిన ఆయన చంపకూడదు. ఇంక ఆడి చచ్చిపోయే టైం ఇంక రావాలి. చచ్చిపోయే టైం వచ్చి నేను చంపకూడదు అండి, భీముడి చేతిలో చనిపోవాలి, అంతవరకు నేను పారిపోతున్నాను అడుగు. ఒకటి చనిపోయే టైం రాలేదు అడుగు. ఒకటి ఆ చట్టాన్ని నేను గౌరవించాలి. రెండోది ఏంటి, వాడు నా చేతిలో చనిపోయే ప్రారంభం లేదు అడిగి, భీముడి చేతిలో చంపు. తర్వాత భీముడి చేతిలో ఎప్పుడో చనిపోయాడు. అంటే ఆ చట్టాన్ని గౌరవించడం నేను పారిపోతున్నాను. ఆయన కూడా రాజరకం చేశాడు, కృష్ణుడు ద్వారక అధిపతి. ఆయన కూడా ద్వారకను పరిపాలించాడు. కృష్ణుడు కూడా పరిపాలన చేశాడు, ద్వారకను పరిపాలన చేశాడు. ఏదో చిన్నతనం ఇక్కడ ఉండేవాడు బృందావని, మధుర, తర్వాత ఇంకా రేపల్లె, ఏ ఊళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఉండేవాడు తర్వాత కొంత వయసు వచ్చాక అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ద్వారకుడికి వెళ్ళిపోయాడు. ఈ శత్రువులు బాధ పనులైపోతున్నాడు, ద్వారకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే అందరూ తరువుకి వస్తున్నారు మళ్ళీ. అంటే ఆ పాండవులు విరోధులు, వీడికి కూడా విరోధులు అయిపోయారు. అయితే ఇక్కడ ఉంటే అందరూ తరువుకి వస్తున్నారని ద్వారకు వెళ్ళిపోయి అక్కడ మకాన్ పెట్టుకుని, అది బంగారు ద్వారకం. మీరు ఎప్పుడన్నా ద్వారకాలు చూసి రావచ్చు. అక్కడ బంగారం చోటు ద్వార కట్టించిన తర్వాత సముద్రంతో కలిసిపోయింది. అది ఎంత గొప్పగా కట్టించాడంటే కృష్ణుడు, అదంతా కట్టడం పూర్తయిపోయిన తర్వాత అన్నగారం తీసుకెళ్ళి బలరాముడు తీసుకెళ్ళాడు. బలరాముడు అన్నాడు, ఎటు చూసినా లోపల కలిపాను, ద్వారం కనపట్టాలని ద్వారా కహ అన్నాడు. ఈ ద్వారం ఎక్కడుంది? ఈ పట్టణానికి ఎటు చూసినా ఎంత అయోమయంగా ఉంది. ద్వారం ఎటు ఉన్నాడు బలరాముడు? బలరాముడు అడిగాడు, కృష్ణ తమ్ముడిని అడిగాడు, ఇలా కట్టేశా వైభవంగా కట్టేశాను, లోపలికి వెళ్తాను గుమ్మం కనపడతాడు. ఆ పేరు వచ్చేసింది ద్వారక. ద్వారక పేరు రావటానికి కారణం ద్వారం కహ. ద్వారం ఎక్కడుంది భయ్యా? ద్వారం ఎక్కడుంది? ద్వారం కనపడతాడు, మైసాబ కింద కట్టేశావు, లోపలికి ఎలా అంతరం వాళ్ళు తెలియటం లేదు అని ఆ పేరు ద్వారం కహ. ద్వారం ఎక్కడుందా అంటే ఆ ఊరికి, ఆ ఊరి పేరు అది వచ్చేస్తుంది. బలరాముడి నోటంతా ఏదైతే వచ్చిందో ఆ ఊరికి అది పేరు వచ్చేసింది. అంచేదా మనకు మోక్షపురంలో ద్వారకోటు, ఈ పూరి జగన్నాథ్ ఒకటి, ఈ ద్వారక ఒకటి, తెర రామేశ్వరం ఒకటి, కాశీ ఒకటి, అన్ని ఆ క్షేత్రాలు దర్శించాలి. మోక్షక్షేత్రాలు అంటారు అట్లేంటి అంటే, ప్రతి మనిషి ఒకసారి జీవితంలో ఒకసారైనా క్షేత్రాలని దర్శించాలి. అంటే భగవద్గీతలో ఇది ఎవరు చెప్పారు? ఎవరు మనుషులు చెప్పారు? అది స్వయంగా నారాయణుడు చెప్పాడు. ఊరికే కాలక్షేపానికి చెప్పాడా? అర్జునుడికి విషాదం వచ్చింది. అర్జునుడికి నేను చెప్పాను, ఒక సంఘటన ఒక సంఘటన ఇంకో సంఘటన దారి చేస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారికి చిన్నతనంలో ఒక అన్నగారు ఉండేవాడు. అంటే అన్నగారు అంటే నాలుగేళ్ళు మూడేళ్ళు పెద్దన. ఆయనకి 20 సంవత్సరం వచ్చేప్పటికి అన్నగారు చచ్చిపోయాడు. ఎవరికి? అన్నగారికి. అన్నగారు అంటే ఈయనకి ఇష్టం. ఎందుకు మన్నా చచ్చిపోయాడు, మన్నా చచ్చిపోయాడు, రోజు ఎలా దెంగ పెట్టుకుని ఎలా ఆలోచిస్తాంటే. ఆ విషాదంలో ఎలా కలిగిందో జ్ఞానం కలిగింది అర్జునుడికి. ఇలా ఆ విషాదంలో వచ్చింది జిడ్డు కృష్ణమూర్తి. అంచేది ఆ విషాదం కూడా ఒక మంచికి దారి చేసింది. అలాగ అర్జునుడి విషాదం ఎవరికి? అర్జునుడి విషాదం దేనికి దారి చేసింది? అర్జునుడి విషాదం భగవద్గీత చెప్పడానికి దారి చేసింది. అంటే అర్జునుడికి విషాదం రాదనుకోండి, అక్కడ అర్జునుడికి దుఃఖం రాదనుకోండి, చివరికి అది ఏమవుతుంది? భగవద్గీత రాదు. అక్కడ ఒక సంఘటన ఇంకో సంఘటనకి దారి చేసింది. అక్కడ అర్జునుడికి ఆ విషాద యోగం ఎలాగైంది? అది భగవద్గీత చెప్పడానికి దారి చేసిన. అంటే గీతలు చాలా ఉన్నాయి, గీతలో చాలా ఉన్నాయి, కానీ భగవద్గీత అంటే భగవద్గీత గేయం గీత నామ సహస్రం అన్నాడు ఆచార్య. భగవద్గీతకి ఇప్పుడున్న పేరు పోయి, శంకరాచార్యులు వారు రాకముందు భగవద్గీతకి ఊరికి పేరు లేదు. శంకరాచార్యుల వారు కృష్ణుడు చెప్పి ఇంచుమించుగా 5000 సంవత్సరాలు అయింది భగవద్గీత చెప్పి. శంకరాచార్యుల వారు 2000 సంవత్సరాల పూర్వం ఇచ్చేది. ఈ జనం అందరూ మిస్ అయిపోతున్నారు, సాధకులందరూ మిస్ అయిపోతున్నారు, భక్తులందరూ. ఇద్దరు గొప్ప 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 బంగారం ఉంది, అది అమృతం ఉంది, అది గీతలు అమృతం ఉంది. అది ఎవరు చదవటాలి కానీ ఆయన ప్రతి శబ్దాన్ని తీసుకుని అర్థం రాసి కామెంటరీ రాసి వ్యాఖ్యానం వేసి అది ఎక్కడికెళ్ళినా భగవద్గీతను ప్రచారం చేస్తారు. అంచేత ఇండియాలో పాపులర్. గీత కృష్ణుడు చెప్పినా దాన్ని పాపులర్ చేసింది ఆచార్యుడు వారు, ప్రథమ ఆచార్యుడు, మొదట ఆచార్యుడు. ఆయన నారాయణుడే, ఈయన శివుడు. శంకరుడు ఆయన స్వయంగా నారాయణుడు, శివాంశ. ఎవరు? శంకరుడు శివాంశాలు. శంకరుడు అంటే సుఖాన్ని ఇచ్చేవాడు అని, శంకరుడు అంటే శుభాన్ని ఇచ్చేవాడు. శంకర శంకర అంటే ఏంటో సుఖాన్ని ఇచ్చేవాడు, మీకు హ్యాపీనెస్ ఇచ్చేవాడు, మీకు శుభం కలగజేసేవాడు శంకరుడు. శంకరుడు నీకు మంచిని కలగజేసేవాడు శంకరుడు. ఆయన నారాయణుడు భగవద్గీత చెప్తే దానికి తాత్పర్యం రాసి శబ్దానికి అర్థం అయ్యేటువంటి, శబ్దానికి అర్థం చేయాలంటే గ్రామర్లో చాలా పాండిత్యం ఉండాలి. మీరు ఆ సాంస్క్రిట్ గ్రామంలో శబ్దానికి అర్థం చెప్పి ఆ మాటను విడదీయాలంటే సాంస్క్రిట్ లో మహాపాండిత్యం అంటే సాధ్యం కాదు. అన్ని స్వయంగా శంకరుడు అన్ని విడదీసి ఉపనిషత్తులకి వ్యాఖ్యానాలు రాశాడు, భగవద్గీతకి వ్యాఖ్యానాలు రాశాడు, బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానాలు రాశాడు. రాసి ఇంటికాడ కూర్చోలేదు, దేశమంతా 3 సార్లు నడిచి తిరిగి ప్రచారం చేశాడు. రాసి అలా పడేస్తేలాగా ఆయన రాసింది 3 సార్లు భారతదేశం అంతా నడిచి తిరిగి ఎండ అనకుండా వర్షం అనకుండా చల అనకుండా అందరితో ప్రచారం చేశారు. దేశం అంతా రాసి పడలేదు పుస్తకం. ఆయన రాసింది మన ప్రజలకు అర్థమైనా చెప్పగలిగాడు. అంటే ఇప్పుడు అర్జునుడు చివరిలో ఏమన్నాడంటే భగవద్గీతలో చివరిలో లాస్ట్ లో ఏమన్నాడంటే అర్జున ఎవరు నాకు హృదయానికి ఎక్కువ ప్రీతి పాత్రుడు, హూఇజ్ వెరీ నియర్ టు మీ, హూఇజ్ వెరీ డియర్ టు మీ, నాకు ఎవడు ఇష్టడు, ఎవడు ప్రీతిపాత్రుడు, ఎవడు నా హృదయానికి సన్నిహితంగా ఉంటాడు అని కృష్ణుడు అర్జునుడిని అడిగాడు. అర్జునుడు ఏం చెప్పాలో మౌనంగా ఉన్నాడు చెప్పకుండా. అప్పుడు ఏమన్నాడంటే నీకు నాకు జరిగిన డైలాగు, నీకు నాకు జరిగిన సంభాషణ, ఈ యోగ శాస్త్రం, కృష్ణార్జున సంవాదం, ఈ జ్ఞాన శాస్త్రం, ఈ కర్మ శాస్త్రం, ఈ భక్తి శాస్త్రం, అన్ని ఇముడున్నాయి అక్కడ, అన్ని ఇముడున్నాయి. ఇవన్నీ కూడా చదివి అధ్యయనం చేసి, అధ్యయనం చేయాలి. అధ్యయనం వేరు, ప్రవచనం వేరు. అధ్యయనం అంటే మీ అంతరం మీరు చదువుకోదని అధ్యయనం అంటారు. మీరు అర్థం చేసుకుని ఇతరులకు చెప్పేది ప్రవచనం అంటారు. అధ్యయనం వేరు, ప్రవచనం వేరు. ఇప్పుడు మనం అన్నపూర్ణ 2 చేస్తాను, పూర్వులు అన్నపూర్ణ 2 చేస్తాం, అధ్యయనం చేస్తాను, ప్రవచనం చేస్తాం. అంటే నీ అంతటి నువ్వు చదువుకోవటం, చదువుకున్న తర్వాత దాన్ని నీకు అర్థమైంది, ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇతరులకి అర్థమయ్యేలా చెప్పగలిగితే అధ్యయనం ఉండి ప్రవచనం. ఇలా ప్రవచనం ఎవరైతే చేస్తున్నారో సృష్టిలో, భారతదేశంలో సృష్టిలో ఎవరు నీకు నాకు జరిగిన సంభాషణ అర్థం చేసుకుని, మరి అధ్యయనం చేసి అర్థం చేసుకుని, ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని దారి ఎలా చూపిస్తాడు? నీకే అర్థం కానప్పుడు నువ్వు ఇంకా ఇతరులకు ఎలా చెబుతావు? కొంతమంది లెక్కల మేస్టర్ లేకపోతే కొంతమంది సోషల్ స్టడీ చెప్పి మేస్టర్ చేసి లెక్కలు చెప్పిస్తారు, కానీ స్కూల్ కమిటీ వాళ్ళు లేక వాళ్ళు ఏం చేస్తారంటే సగం చేసి తప్పు, సగం చేసే కదా తెలుస్తుంది వాళ్ళకి తప్పు వచ్చింది అది మళ్ళీ అంతా చెరిపేసి మొదటికి వెళ్తారు. పిల్లలను పాడు అది చేసి మేస్టర్కి లెక్క సగం వచ్చాక ఈ తప్పు అంటే అప్పుడు దాకా ఆయనకి తెలియదు ఏదో ఏం చేస్తామంటాడు బోర్డు మీద, అప్పుడు ఇదంతా చెరిపేస్తాడు. గానికి రానప్పుడు ఈ నెలకి పిల్లలకి ఏం చెప్తాడు? అంటే మీరు మీకు ఎవరైనా మంచి టీచర్స్ దొరికింటే, మీరు చదువుకునే రోజుల్లో మీకు ఎవరైనా మంచి టీచర్స్ దొరికింటే అది మీ పూర్వపుణ్యం అనుకోవాలి. మనం మాకు 3 సంవత్సరాలు కృపాసిస్తున్నాడు కానీ అడ్మినిస్ట్రేషన్ ఆయనకి బారిపోయి 6 నెలలు నేను నాదే పొరపాటుని వెళ్ళలేకపోయాను. నా కౌడమించారు నేను 6 నెలల నుంచి వెళ్ళలేకపోతున్నారు, బద్ధకం వల్ల, బద్దకించడం వల్ల. ఆయన నాకు ఫోన్ చేశారు, నాన్నగారు నేను జిన్నూరు వస్తున్నాను చూడటానికి. అదేంటంటే చాలా అపచారం అది, నేను మిమ్మల్ని చూడటానికి రావాలి, మీరు నన్ను చూడటానికి రావటం ఏంటి, ఇంతకాలం నేను రాలేకపోయాను, మీరు రావద్దు, మీరు వస్తే నేను అగవరు పరిచినట్టు నేనే వస్తాను మీ ఇంటికని వెళ్ళాను. ఆయన చాలా డిస్టింగ్విష్డ్ టీచర్. ఆయన లెక్కల పేపర్ రాస్తే 100కి 100 రావాల్సింది, 99 కూడా ఎప్పుడు రాలేదంట. ఆయన తళుక హై స్కూల్లో చదువుకున్నాం, ఎంత ఇంది ఇన్ని మార్కులు పెట్టుకుని ఏ ఇంజనీరింగ్కి వెళ్ళకుండా ఈ మ్యాథ్స్ ఉద్యోగానికి సిద్ధమైన ఏంటంటే అంటే అన్నారు, మాకు సీతారామయ్య గారు ఒక టీచర్ ఉండేవారు, లెక్కలు చెప్పే టీచర్. ఆయన అంటే నాకు బాగా ఇష్టం. నేను చిన్నప్పుడు అనుకున్నాను ఆయన లెక్కలు ఎలా చెప్తానంటే నేను కూడా ఎలా చెప్పాలనుకునేవాడిని, అదే నేను కూడా టీచర్ అవ్వాలనుకునేవాడిని. ఆ ఇన్స్పిరేషన్ నాకు ఉండిపోయింది. ఇన్ని మార్కులు వచ్చినా నాకు ఇంజనీరింగ్ వెళ్ళాలన్న తలంపు కూడా రాలేదు. మా తల బిఏ అయితే అని మరి లెక్కలు 40 ఏళ్ళు టీచేశాను, ఇంగ్లీష్ 20 ఏళ్ళు చెప్పాను, 40 సంవత్సరాలు లెక్కలు చెప్పాను, ఇక్కడ సరిపోయి జీవితం దాన్ని చాలా. అంటే ఫస్ట్ లెవెల్ ఇది మ్యాథమెటిక్స్. ఆయన భార్య కంటే ఆయనకి లెక్కలంటే ఎక్కువ ఇష్టం. కృపాసత్యాన గారికి ఆయన భార్య పేరు పాపాయమ్మ గారు. ప్రతి ఆదివారం మా ఇంటికి వచ్చేవారు పాప జిన్నూరు హై స్కూల్ హెడ్మాస్టర్ చేసినప్పుడు. ఆయన ఫస్ట్ లెవెల్ ఆయన భార్య, ఆయన భార్య అంటే ఇష్టమైన, భార్య కంటే లెక్కలంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు చెప్తున్నా టీచర్ మీద ఎంత గౌరవం ఉంటుందంటే ఈయన దగ్గర చదువుకున్న వాళ్ళు అమెరికాలో ఉన్నారో ఇంగ్లాండ్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓల్డ్ ఏజ్ గా రిటైర్ అయిపోయారు, భార్య చనిపోయారు, ఇద్దరు కూతుళ్ళు కొడుకుని ఆయనకి, వాళ్ళతో ఏం చెప్పి నేను మీ ఇంటికి రాను, అన్ని వదిలేసుకున్నాను, మీరు నన్ను చూసి వెళ్ళాలంటే చూసి వెళ్ళండి, నేను మీ ఇంటికి రాను, నేను ఇంచుమించుగా సన్యాసితోడు సమానం అయిపోయినప్పుడు అంచే మీకు నన్ను నా మీద చూడాలంటే నాకు అభ్యంతరం చూసిరాని నేను మీ ఎవరింటికి రాను అని చెప్పి అంటే ఇష్టం లెక్కది అంటే సంబంధాలు తగ్గించుకుంటాను. అయితే నా డబ్బు నేను మిగిలిన డబ్బు నా పెన్షన్ డబ్బు అంతా మిగిలిన డబ్బు అంతా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టేస్తున్నారంటే నా కూతురు నా మీద ఆధారపడలేరు, ఆళ్ళు పని బాగుంది, ఇంకో కొడుకు పెద్ద పైకి రాలేదు, కొడుకు పిల్లలు ఎప్పుడన్నా చదువుకున్నప్పుడు డబ్బు కోసం వస్తారు తాతయ్య తాతని నా తోచింది ఇస్తాను పంపేస్తాను అంటారు. వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు, వాళ్ళు బాగానే సెటిల్ అవుతారు, మిగతా డబ్బు అంతే మా మనవలకి ఏదన్నా కూతుళ్ళు పిల్లలు ఎవరు రారు, నాకంటే బాగుంది వాళ్ళ పని, వాళ్ళు ఎందుకు వస్తారు, అబ్బాయి గారు అబ్బాయి ఉన్నారు ఎప్పుడు వస్తారు, వాళ్ళకేదో తగు మాత్రం ఇస్తాను, ఇచ్చి మిగతా డబ్బు అంటే ఓల్డ్ ఏజ్ పెడు ఏం చేసి టీచర్ మీద గౌరవం చెప్తున్నాను. ఆయన శిష్యులు ఏదో బిల్డింగ్ కట్టారు, అక్కడ 50 మందికి పోషిస్తున్నారు 50 మందిని. తర్వాత ఇంకోటి ఏంటి, చచ్చిపోయిన కొంతమంది ముసలి వాళ్ళు అయితే ఆ ఓల్డ్ ఏజ్ గమ్ లోని పంపేస్తున్నారు, ఓల్డ్ ఏజ్ గమ్ లోని ఆయన ఓల్డ్ ఏజ్ అంటిల్ డెత్ అన్నారు, ప్రాణం పోయే వరకు ఓల్డ్ ఏజ్ గమ్ లో ఉంచేస్తున్నారు అంటిల్ డెత్, ప్రాణం పోయే వరకు ఈ ఓల్డ్ ఏజ్ గమ్ లో ఉంచేస్తాం, చివరి రోజుల్లో వాళ్ళు తరపోళ్ళు మేము ఏదో సామాన్య వైద్యం చేస్తాం, వాళ్ళకి పెద్ద పెద్ద వైద్యులు కావాలంటే పెద్ద పెద్ద వాళ్ళు తరపోళ్ళు అది తీసుకెళ్ళొచ్చు, మేము ఉత్తర్వులు రాస్తే వాళ్ళు రాకపోతే వాళ్ళు తాలూకు ఎవరు రాకపోతే మేమే శ్మశానాలకు తీసుకెళ్లి మేమే నిప్పంటించే శవానికి గౌరవాలు అన్ని చేసి మళ్ళీ 11వ రోజున బూర్లుండి అన్ని మేమే చేసేస్తాం అని ఆయనకి ఈ మధ్యనే దీనికి ఏదో కార్పస్ ఫండ్ ఉండాలనిపించింది. కార్పస్ ఫండ్ ఉండాలంటే ఒక శిష్యులకి అమెరికాలో ఉన్న శిష్యులకి ఒకరేమంది ఫోన్ చేసి చెప్పారంట, మీకు వీలైతే ఒక్కొక్కరు 1 లక్ష పంపడం, అమెరికాలో ఉన్న వాళ్ళు 1 లక్ష అంటే సున్నాళ్ళు, అమెరికా వాళ్ళు 1 లక్ష అంటే పెద్ద కష్టం కదా అని 20 మందికి ఫోన్ చేసి గురువు గారు చెప్పారు ఆయన వల్ల మనం పైకి వచ్చాం, ఇలా అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటామంటే గురువు గారు దీక్షలు 20 మంది ఒక నెల లోపల పంపించారండి 1 లక్ష, 20 లక్షలు కార్పస్ ఫండ్ కింద వేసేసామని చెప్పారు. రాజకీయ నాయకులు ఎలా ఉంటారో కూడా చెప్పారు, తణుకి ఎమ్మెల్యే గారు తమిళకి ఎమ్మెల్యే గారు బాపిరెడ్డి గారు అని ఇంకా చిన్నప్పుడు 9వ తరగతి 10వ తరగతి 11వ తరగతి చదువుకున్నారు, అయితే ఆయన 1 లక్ష చిన్నప్పుడు చదువుకున్నారు కానీ తణుకి ఎమ్మెల్యే చిన్నప్పుడు చదువుకున్నారని వెళ్ళి బాపిరెడ్డి నేను చాలా మంది 1 లక్ష వసూలు చేస్తున్నాను నువ్వు కూడా 1 లక్ష అన్నాను, 1 లక్ష ఇస్తామని అనుమానిస్తూ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కమిటీ వాళ్ళందరూ తెలుగుదేశం అంటాడు, అంటే పార్టీలు ఎలా ఉన్నాయో చెప్తాను, తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వటాలి కదా అక్కడ ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్, ఆలోచించి మరి ఓల్డ్ ఏజ్ హోమ్ కి నా ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వటానికి రూల్స్ ఒప్పుకోబోయా అని ఏదో తప్పుకోవడానికి మాట్లాడారు, అంటే కేవలం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి మనం ఇవ్వటం ఏంటారు, అసలు రాజకీయాలు ఎలా ఉన్నాయో భారతదేశంలో చెప్తాను. నేను చాలా సంతోషించాను, చిన్నప్పుడు మీరు చదువుకుని మళ్ళీ వచ్చాను, ఇటువంటి లెక్చర్ చాలా వస్తాయి నా స్టూడెంట్స్ కి ఫోన్ చేస్తాను ఇప్పుడు చేశాను, నువ్వు చెప్పి న్యాయంగా ఉంది, నువ్వు చేసి పని మంచి పని చేస్తున్నావు కానీ అంటున్నా అంటే వాళ్ళు అందరూ తెలుగుదేశం వాళ్ళకి వస్తున్నా అక్కడ ఉండరాజవరంలో బోళేజుగా మీదకి అంటే ఎవటి అదే పార్టీలు రాజకీయాలు ఈ గ్రామాల పరిస్థితి ఎలా ఉందో చూ, నేను వ్యక్తిగత అంటే కొంతమందికి వ్యక్తిగతమైన కోరికలు ఉండవు, హెడ్ మాస్టర్ కి వ్యక్తిగతమైన కోరిక ఏమి లేదు, ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి ఇది నా పర్సనల్ డిజైర్ కాదు, వ్యక్తిగతమైన కోరికలు ఒక్క కోరిక కూడా లేని కూడా ఆన్ చేస్తాను. ఇప్పుడు వివేకానంద 24 గంటల టైం ఉంటే 18 గంటల పని చేసేవాడు, ఆయనకి వ్యక్తిగతమైన కోరిక ఏముంటాడు, అంటే శాస్త్రంలో ఏమనుందంటే సర్వసంగ పరీక్షకు కూడా ఆడు కూడా ఏదో పని చేస్తూ ఉంటాడు కానీ ఆడికి ఏదో మన కోరికలు ఉన్నాయని అనుకుంటాం, ఆ పర్సనల్ డీటెయిల్స్ కాదని చెప్పాడు. ఒక స్వార్థపరుడు ఎలా కష్టపడతాడు, వాడు ఆస్తి పెంచి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు వివేకానంద ప్రపంచం తిరిగి. అలాగే నాకు కోరికలు ఉన్నాయని ఎలా చెప్తాను? తన ఒక స్వార్థపరుడు తన ఆస్తిని పెంచుకోవడానికి ఎలా కష్టపడతాడు, అంతకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఆంజనేయస్వామికి ఏముంది? ఆంజనేయస్వామి చాలా కష్టపడ్డాడు. ఏముంది ఆంజనేయస్వామికి? అసలు దేవుళ్ళు కూడా వాళ్ళు సొంత పనులు చేసుకున్నారని కానీ ఆంజనేయస్వామి తన జీవితంలో ఒక సొంత ఆ సొంత పని లేదు చేయించుకున్న పని కూడా అక్కడ రామాయణంలో కనపడదు. వాడు మారు ఇప్పుడు ఇంతకీ ఏం చెబుతున్నాం? భగవద్గీత గురించి చెబుతున్నాం. అది అంటే భగవద్గీతలో చెప్పిన ప్రాముఖ్యత ఏంటంటే అన్ని మార్గాలు చెప్పాడు. మిగతా మార్గాలకి తేడా ఏంటంటే రమణ మహర్షి గారు ఏం చేశారని జ్ఞాన మార్గాన్ని అలా ఎత్తి పడేశారు. రామకృష్ణ పరమహంస గారి భక్తిని అలా ఎత్తేశారు. మీకు అర్థమవుతుంది? ఒక్కో ఋషి ఒక్కో మహాత్ముడు ఒక్కో మార్గాన్ని అలా పైకి ఎత్తేశారు అందరూ. కానీ కృష్ణుడు అలా చేయలేదు. కృష్ణుడు మధ్య మధ్యలో రమణ మహర్షి గారి భక్తి గురించి చెప్పినా జ్ఞానం మీదకి వెళ్ళిపోవడు. మళ్ళీ నేదేవడానికి విచారం గారికి వచ్చేసేవాడు. అలాగే రామకృష్ణ పరమహంస గారు కూడా ఎక్కువ భక్తి గురించి చెప్పారు. అరవింద్ ఘోష్ గారు యోగం ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయడు ఎంజాయ్ ఎట్టర్దిటి ఎవరి వేరు అన్నాడు కృష్ణుడు. ఎంజాయ్ ఎట్టర్దిటి ఎవరి వేరు. ఎక్కడైంది? కాపారంలో మోక్షం ఉంది, లంకలగూడలో లేదు, అరుణాచలంలో ఏదో ఉంది మోక్షం ఉంది, ఇక్కడ ఏం లేదు, కాశీలో మోక్షం ఉంది, ఇక్కడ పాలకొల్ల ఏం లేదంటే నీకు సబ్జెక్ట్ అర్థం లేదని చెప్పాడు. ఎంజాయ్ ఎటర్నిటీ ఎంజాయ్ బ్లిస్ ఎవరి కృష్ణ ఎక్కడ ఒరగలేదు మనిషి. అన్ని మార్గాలు అంటే భక్తి మార్గం గురించి చెప్పాడు, కర్మ మార్గం గురించి చెప్పాడు, జ్ఞాన మార్గం గురించి చెప్పాడు, ధ్యాన మార్గం గురించి చెప్పాడు. అంటే భక్తి మార్గంలో నడిచేవాడిని భక్తి యోగి అన్నాడు, కర్మ మార్గంలో నడిచేవాడు కర్మయోగి అన్నాడు, జ్ఞాన మార్గంలో నడిచేవాడికి జ్ఞాన యోగి అన్నాడు. ఇలాగా అని చెప్పి ఒకటి చెప్పాడు లాస్ట్. ఇన్ని చెబుతున్నారంటే ఈ మార్గాలంటే ఇన్ని చెబుతున్నారు కానీ నీకు నేను గమ్యం ఒకటే అంటే ఒక టెంపర్మెంట్ ఒక మనిషి స్వభావం ఒక రకంగా ఉంటుంది. మన మనుషులు అంటే ఇదేంటే చిలకలు కాదు. చిలకలంటే ఒక రకంగా మన ఏమి చిలకలు? ఇంతమంది మనుషులు ఉన్నారు, ఒకరి శరీరం ఉన్నట్టు ఇంకో శరీరం లేదు, ఒకరు మనస్సు ఉన్నట్టు ఇంకోళ్ళ మనస్సు ఉండదు, ఒకరి బిహేవియర్ ఉన్నట్టు ఇంకోళ్ళ బిహేవియర్ ఉండదు. మనం చిలకల పోషించి చిలకల మనం అక్కర్లేదు. ఒక కోటి రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టడం కంటే ఒక మనిషిని మేనేజ్ చేయడం కష్టం. ప్రతి మాట మీ ఆయన మీరు చెప్పింది వింటాడానా? మీరు చంద్రుడు కట్టుకు తిరిగిన వింటాడా? ప్రతిది కొన్ని వింటాడు కొన్ని ఏంటో. ఒకవేళ మీరు చంద్రుడు కట్టుకు తిరిగినా మా ఆయన అంటే మాకు ఇష్టం ఉండాలి అలా చెప్పిన అది ఏంటి? ఆయన కొన్ని వింటాడు కొన్ని ఏంటో, కొన్ని మీకోసం ఎన్నట్టు ఎన్నపై ఎన్నట్టు నటిస్తాడు. ఇదిలో చెప్పేది ఒకటి, మీ దగ్గర చెప్పేది ఒకటి. మా ఆయన అంటే నేను ఇష్టం ఇష్టమైతే అన్ని ఎంత ఆయన ఉరికలు నటిస్తాడు, ఆయన బతులు ఆయన ఉంటాడు. అంటే ఆ బిహేవియర్ వేరే. ఏ ఇద్దరు మనుషులు బిహేవియర్ ఒక రకంగా ఉండదు. ఈ సృష్టి ఏంటి? ఈ అనేకత్వం భిన్నత్వం. ఈ అనేకత్వం ఉంటుంది భిన్నత్వం. ప్రపంచం ఒక రకంగా ఎలా ఉంటుంది? ఇది ప్రకృతిది. అనేకత్వం భిన్నత్వంలో ఈ అనేకత్వంలో భిన్నత్వంలో అంతర్యాముగా ఉన్న నారాయణ ఎలా చూడాలో భగవద్గీతలో 700 శ్లోకాలు ఇవ్వరని చెప్పాడు. అది గీత. వాళ్ళ గుణాలు వదిలేయండి, వాళ్ళ శరీరాలు వదిలేయండి, వాళ్ళ గుణాలు వదిలేయండి, వాళ్ళ మనస్సు వదిలేయండి, వాళ్ళ పూర్వజన్మలు వేరు, రాబోయే జన్మలు వేరు, రకరకాలుగా ఉంటాయి, అవన్నీ వదిలేయండి. అంతర్యాముగానే నన్ను చూడాలి. నన్ను అంతర్యాముగా ఉన్న మీరందరూ కళ్ళున్న వాళ్ళు కాదు, అంతర్యాముగా నన్ను చూసేవాడు నిజమైన కళ్ళున్నవాడు. ఎన్ని బొమ్మలు ఎన్ని షాడోస్, మీరందరూ కళ్ళున్న వాళ్ళు కాదు, అంతర్యాముగా ఉన్న నారాయణని ఆ స్పిరిట్ లోపల స్పిరిట్ ఉంది కదా. అంటే హృదయానికి మనస్సుకి అతీతంగా, హృదయానికి మనస్సుకి అతీతంగా, శరీరానికి అతీతంగా లోపల ఒక చావులేని సత్పదార్థం ఉంది. చావులేని ఒక సత్పదార్థం ఉంది, అది అంతా ఇంక స్పిరిట్ అంటారు. అదేమంటారు? దానికి చావు లేదు. పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు. అది
అక్కడికి వెళ్తానికి హృదయం దగ్గర వెళ్తానికి లెఫ్ట్ సైడ్ ఏరు రైట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న హార్ట్ ఏమో గుండెకాయ అంటే రక్తాన్ని పంపు చేస్తుంది, రైట్ సైడ్ ఉన్న హార్ట్ భగవంతుడి నివాసము. ఈ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఏమో పంపు చేస్తుంది మన బ్లడ్ ను పంపు చేస్తుంది, రైట్ సైడ్ హార్ట్ అలా బ్లడ్ ని ఏం పంపు చేయదు, అది కనపడదు, అది వినపడదు, అది అనుభవేక వైద్యం. అక్కడికి వెళ్లాలంటే అన్ని తెలివి చేయడం సరిపోవు. ఒకవేళ నీ ప్రవర్తన మంచిదైనా సరిపోదు, నీ బిహేవియర్ ఇంటర్నేషనల్ బిహేవియర్ అయినా సరిపోదు, మీరు రాముడు లాంటి సత్ప్రవర్తన కలిగి ఉన్నా సరిపోదు. వాడు నారాయణుడు లాక్కోవాలి అక్కడ. ఎవడ మీద అయితే ఇంత ఉందో, ఎవడైతే ఎవడి మీద అయితే ఆ అనుగ్రహం వర్షిస్తుందో, మీరు ఎంత పండితులైనా ఎంత ధనవంతులైనా ఒకవేళ మీరు నిజంగా సత్ప్రవర్తన కలిగి ఉన్నా లోపలికి వెళ్ళారు, వాడు మనల్ని కావాలని లాక్కోవాలి. లాక్కుంటే ఆయన ఉన్న గుహలోకి మనం వెళ్ళగలం, కానీ ఇతరత్ర సాధ్యం కాదు కాదు కాదు. ఒకవేళ నిజంగా మీరు మంచివాళ్ళు అనుకోండి, వెళ్ళారు లోపల ఆయన లాక్కోవాలి, అది మనం ఈడ్చుకోవాలి లోపలకు. లోపలికే ఈడ్చుకోవాలి, మేము చాలా మంచివాళ్ళండి, దానాలు చేసామండి, ధర్మాలు చేసామండి, చాలా బుద్ధిమంతులు మీలో మీరు అనుకుంటే లోపలికి వెళ్ళలేదు. ఆ లోపల ఉన్నాడు అంతర్యాముగా ఉన్నాడు ఎవడు, నారాయణుడు లోపలగా ఉన్నాడు. వాడు మిమ్మల్ని లోపల గుంజుకోకుండా, వాడు మిమ్మల్ని లాక్కోకుండా మీరు లోపలికి వెళ్ళారు, సారథ చేసినా వెళ్ళారు, వాడు నారాయణ. మీరు అందరం ప్రతివాడు మేం మంచివాళ్ళు అంటే మేము, అది మీ వృదాలు ఎటువంటి దేవుడికి తెలియదా, దేవుడు మోసం చేస్తారా, అది కానీ ఎవరు మట్టి కాదు, మేము మంచివాళ్ళు మేము మంచివాళ్ళు, అది మీరు ఎటువంటి వాళ్ళు దేవుడికి తెలియదా, నీకు అంతర్యాముగా దేవుడు లేడా, మీరు ఎటువంటి వాళ్ళు, నీకు తలంపు వచ్చాక తెలుస్తుంది, నీకు తలంపు రాకుండా ఇంకో 5 నిమిషాల్లో నీకు ఏ తలంపు వస్తుందో దేవుడు చెప్పగలడు, వాడు నారాయణుడు, వాడి సర్వజ్ఞుడు. టైం చూడండి, ఇంకొక 5 నిమిషాలు ఏ తలంపు వస్తుందో మనం చెప్పలేము, వాడు చెప్పగలడు. ఇంకో 5 నిమిషాలు మనకే తెలియదు మనకు వచ్చి తలంపు, కానీ నారాయణ అంతర్యాముగా నారాయణ చెప్తాడు, వాడు నారాయణ. అయితే నేను ఏదో సాధన చేస్తున్నాం గుడి చుట్టూ తిరగండి, మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి, వద్దని చెప్పడం లేదు. మేము ఏదో గుడి చేయండి, జపం చేయండి, పూజ చేసుకోండి, మీరు జపం చేయండి, మీకు ఆ జపం కూడా ఇలా కాలక్షేపం కింద సహజమయ్యే వరకు చేయాలి. అంటే మన గాలి ఎంత సహజంగా పీల్చుకుంటున్నాము, గాలి నడిచేటప్పుడు ఎంత సహజంగా నడుస్తున్నావు. మీరు చేసే జపం మర్యాద కోసం కాదు, మీకు అర్థమవుతుందా, మర్యాద కోసం అందరూ చూస్తున్నారా లేదు మనం చేసే పూజ, అందరూ ఇవ్వాలి అండి, అందరూ ఇవ్వాలి, వాళ్ళ అహంకారం అందరంటే అహంకారం, అందరూ ఎవడున్నాడు, మిమ్మల్ని ఎవరైనా మంచివాళ్ళు చెప్పుకున్న మంచివాళ్ళని చెప్పుకున్న వాళ్ళ అహంకారమే, మిమ్మల్ని ఎవరైనా చెడ్డవాళ్ళు చెప్పుకున్నా వాళ్ళ అహంకారమే, వాళ్ళు ఎందుకు మంచివాళ్ళని ఎందుకు చెబుతున్నారు, చెడ్డవాళ్ళని ఎందుకు చెబుతున్నారు, లోపల అంతర్యాముగా నారాయణుడికి తెలియదా, అదేం గుడ్డివాడా చెవిటివాడా, ఆడి కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పనిచేయగలడు, అది నారాయణుడు. భీష్ముడు చంపడానికి వెళ్తా ఉంటాడు, ఎవరు భీష్ముడు, చేతిలో ఏమి లేదు వీడికి, ఎవరు కృష్ణుడికి, భీష్ముడిని చంపడానికి వెళ్తా ఉంటాడు, చెప్పడానికి వెళ్తాంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ ఆ యుద్ధంలో ఏంటంటే బండి చక్రాలు రథ చక్రాలు ఇరిగిపోయి ముక్కలు ముక్కల కింద పడిపోదు, ఈడో మొక్క చిక్కులు పరిగెడతాడు, లేవంటే ఆ భీష్ముడి చేతిలో చాలా ఆయుధాలు ఉన్నాయి, భీష్ముడంత మహావీరు లేడు, నీకు అర్థమవుతుందా, పైగా చావు ఆడు చావు కోరుకుంటున్నా, ఆడు చావు రాదు, అది ఆడు చావు రాదు. తర్వాత ఈడు బండి చక్రం మొక్క చిక్కులు పరిగెడతాడు, ఏంత 2 తాళ్ళు పైకి ఎరుగుతాడు ఎదుగుతాడు, ఆడు ఆ రథం నుంచి దిగి మామూలుగా దిగలేదు, 2 తాళ్ళు ఎంత ఎత్తుంటే అంత పైకి ఎగిరి కింద ఉరుకుతాడు, అది భారతంలో నన్నయ్య చెప్తాడు, 2 తాళ్ళు పైకి ఎగురుతాయంట రథంలో, ఏంట్రా మీ తాతగారు నా చొక్కాలని చింపేస్తున్నాడు, నువ్వేమో యుద్ధం చేయి యుద్ధం చేయమంటే ఆడు విజృంభిస్తున్నాడు, ఇది ఎలా యుద్ధం చేస్తే మీరు ఉండరు నేను ఉండరు పాండవులు ఉండరు, సాయంత్రం 6 ఇంటికి మనం అందరం చంపేస్తాడని చెప్పాడు అర్జున్, చూసి చెయ్యి చెయ్యి అంటే చేస్తున్నాను కదంటే నువ్వు చూస్తున్నావు, చేస్తే భీష్ముడి దగ్గర ఎక్కడ ఆగుతారు, అంటే దుర్యోధనుడు అన్నాడు నువ్వు యుద్ధం బాగా చేస్తున్నావు కానీ ఇంకా బాగా చెయ్యాలన్నాడు సార్ ఎవరు నేను భీష్ముడిని, అయితే వీళ్ళందరూ సాయంత్రం గుడి చేస్తాడు, ఎవరందరికీ పాండవులు నేను సైన్యాన్ని వీళ్ళందరూ గుడి చేస్తాడు, కానీ వాళ్ళు మనవలు కౌరవులు ఎంత పాండవులు ఎంత, ఎవరికి భీష్ముడు చిన్నప్పటి నుంచి పెంచాడు, చదువులు చెప్పించాడు. అప్పుడు దుర్యోధనంతో ఏమన్నాడంటే, అబ్బా సాయంకాలానికి సైన్యాన్నంతా ఊడ్చేస్తాను, కాని పాండవులు ఐదుగురిని మట్టుకు చంపరు అన్నాడు. అబద్ధం చెప్పడానికి, నేను నా చేతులతో నేను పెంచాను, చదువులు చెప్పించాను, వాళ్ళకి నా చేతులతో మట్టి నేను చంపను. నువ్వు చంపకో ఎవరు పెట్టుకో చంపు, నా చేతులతో అంటే చంపు. సరే సైన్యాన్ని ఊడ్చేయను, సాయంకాలానికి ఊడ్చేస్తాను. అసలు ఇంకా ఉంటారు అసలు పాండవులు, పాండవులు ఏం చేస్తారు, ఇంకా సైన్యం మొత్తాన్ని తెలుపు. ఆ రోజే ఒంటి గంటలు రెండు అవుతుంది, యుద్ధం చాలా విపరీతంగా జరుగుతుంది, ఒకళ్ళని అందరిని చంపుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు రెండు తాళ్ళు పైకెత్తి చేస్తాడు. అది నన్నయ్య చెప్పాలి, నన్నయ్య చెక్కిన వాళ్ళు పోయిట్లో చెప్పాలి. రెండు తాళ్ళు పైకెదిరి అక్కడి నుంచి పెద్ద తాటికల్ కింద పడ్డట్టు అలా అలా కిందకు పడతాడు. కింద పడితే ఏమో చేతులు ఏం లేదు, చేతులు ఏమి లేదు, ఆ చక్రం పుచ్చుకున్నాడు. ఏది ఆ బండి చక్రం పరిగెడుతున్నాడు భీష్ముడు చంపడానికి. అది భీష్ముడు అంటాడు, పరమాత్మ నన్ను చంపడానికి అది చక్రం కూడా ఎందుకు నీకు అంటాడు. నన్ను చంపాలని మామూలుగా చంపేస్తా, చక్ర మొక్క ఎందుకు నీకు, నీకు చూడాలంటే కళ్ళు కావాలి, నడవాలంటే చేతి నడవాలంటే కాళ్ళు, నీకు కాళ్ళు లేకుండా నడవగలవు, కళ్ళు లేకుండా చూడగలవు, చెవులు లేకుండా వినగలవు. ఏంటి నన్ను చంపడానికి బండి చక్ర మొక్క ఎంత చేస్తాడు, ఏం బల్లిం కాదు ఆయుధం కాదు కత్తి కాదు, మరి నన్ను చంపడానికి నాకు చక్ర మొక్క లేకపోతే నన్ను చంపలేవమ్మ అని అంటాడు. నీ చేతులతో చచ్చిపోతే నాకు ఇంకేం కావాలి భయ్యా, నీతో నీ చేతితో చచ్చిపోతే నదెల్లి సముద్రంలో కలిసినప్పుడు నదెల్లి సముద్రంలో ఎంత సహజంగా కలుస్తుందో, నీ చేతుల్లో కానీ నేను చచ్చిపోతే పరమాత్మలో ఐక్యమైపోతాను, నేను పరమాత్మ అంతకంటే ఏం కావాలి, నువ్వు యుద్ధం చేయకుండా బండి చక్రం మొక్క పట్టుకుని నా దగ్గరికి వస్తున్నా, నేను నీతో యుద్ధం చేస్తాను, ఆయుధాల కింద పడేసి వచ్చి చంపే అన్నాడు. మమ్మల్ని మాయ చేయడానికి కాబట్టి బండి చక్రం ఎందుకు, నీకు బండి చక్రం మొక్క వేసుకొస్తావు. వాడు కాలుడు, ఎవరు కృష్ణు ఎంతెవరు కాలుడు, ఆ టైం వచ్చేవాడికి ప్రాణం తోడేస్తాడు ఎవడదన, కాలం ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఆ కాలం వచ్చినప్పటికీ ఎవడ ప్రాణాన తోడుకెళ్ళిపోతాడు. నువ్వు యుద్ధం చేయవు అర్జున్తో ఏం చెప్పానంటే, నీ డ్యూటీ చేయమంటున్నాను, నీ డ్యూటీ చేయమంటున్నాను. ఒకవేళ నువ్వు చచ్చిపోతావు అనుకో, రెండు మై చనిపోతే నీకు స్వర్గం వస్తుంది, బతికుంటే రాజ్యం వస్తుంది, నీకు ఎలాగైనా లాభమే అని చెప్పాడు. ఏనుగు బతికుంటే, ఏనుగు బతికుండగా మీరు కొంటే ఎంత ఖరీదో, చనిపోయకూడదు అంతే ఖరీదు ఇస్తారు. ఎప్పుడు ఈ మాట విన్నారు లేదు, ఏనుగు బతికుండగా ఎంత డబ్బు ఇస్తారో, అది చనిపోయకూడదు అంతే డబ్బు ఇస్తారు. అలాగే అర్జునుడితో ఏం చెప్పాను, నువ్వు చనిపోతావు అనుకోపోయి చనిపోతే స్వర్గం వస్తుంది, నెగ్గుతావు అనుకో రాజ్యం వస్తుంది, అటేనే లాభం నీకు ఇటేనే లాభం, ఏనుగు ఉన్నా చనిపోయినా ఒకటే ఒకటే రేటు దానికి. దాని దంతాలు దాని అవయవాలన్నీ మనుషులకు ఉపయోగపడతాయి. మరి ఆంధ్రుల సంగతి ఏంటంటే, కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగినప్పుడు మన ఆంధ్రులందరూ కౌరవుల తరఫున ఉన్నారు, మన ఆంధ్రులందరూ కౌరవుల తరఫున ఉన్నారు. అది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా అలవాటు పోలేదు, కేంద్రంలో ఎవరు అధికారం ఉంటే ఆయన డబ్బాలు వాదిస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా అలవాటు ఉంది మనకు. అక్కడ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మామూలుగా డబ్బాలు వాదిస్తాం, భయం తీరుగాలి మనం. అంటే మనలో పోరాట పటిమ తక్కువ. ఏంటది అలా పోరాట పటిమ పోవడం తక్కువ, ఇప్పుడు తక్కువ. కొన్ని తెలివితేటలు ఉన్నాయంటే తమిళన్స్కి కేరళంలో కొన్ని మనకు తెలివితేటలు లేవు, వాళ్ళు ఏదైనా పని సాధించాలంటే సైలెంట్గా సాధించేస్తారు. కేరళ వాళ్ళు తమిళవాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు, వాళ్ళకు వ్యక్తిగతంగా ఒకళ్ళ మీదకి ఒకళ్ళ అభిప్రాయ భేదాలు ఉన్నా రాష్ట్రం దగ్గరికి రాష్ట్రానికి సంబంధించిన పని వస్తే ఎవరో చెడగొట్టరు. అది తమిళన్స్లోనూ కేరళలో ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళే ఐసీఎస్ ఆఫీసర్లు, ఆ పని చెడగొట్టరు. అంటే సామూహికంగా ఎవరి పని చెడగొట్టరు, వ్యక్తిగతంగా ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటాయి, సామూహికంగా కలిసి వచ్చేది మటుకి చెడగొట్టరు. కామక్రోధ వ్యూక్తానాం వ్యతీనాం వ్యతిశాసం దండకం చెప్తారు. కామ క్రోధ లోభ మోహ మద మాస్టర్లు అన్నీ మనకి వెంటనే ఏదో దండకం కిందట్టు దేవు లేదు. ఒక్క కోరిక ఉంటే ఏదైనా కోరిక ఉందని మనకంటే ఆ కోరిక నుంచి కోపం వచ్చింది కోపం వచ్చేస్తుంది. నీ పని అడవి చెడగొట్టి అనుకోండి అడవి మీద కక్ష వచ్చేస్తుంది నీ అడి మీద తర్వాత అడి మీద కక్ష అడవి మీద ద్వేషం వచ్చేస్తుంది. నీకు అర్థం వచ్చింది రియాక్షన్ వచ్చేస్తాను అంటే నీకు కూడా అంటే కోరిక అంటూ ఉంటే అన్నీ ఉన్నట్టే ఏమక్కర్లేదు. మీ ఆయన కోరిక మీరు నెరవేర్చాలనుకోండి ఏదో ఏంటంటే మీరు కాదంటున్నారు అనుకోండి ఉదాహరణకి మీ ఆయన దృష్టితో మీరు కూడా నిరోధం అయిపోతారు. లేదా మీరు అరుణాచలం వెళ్తున్నారు అనుకోండి మీ ఆయన వద్దంటారు అనుకోండి అక్కడ ఎంతై విరోధం ఒకవేళ పైకి విరోధం నటించిపోయిన లోపల మానసికంగా దూరం అయిపోతా ఉంటారు. పైకి నటించాలనుకోండి మానసికంగా దూరం అయిపోతూ ఉంటారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే కోరిక ఉంటే ఏ రకమైన కోరిక అని సార్ ఏ రకమైన కోరుకున్నా అన్ని చెడ్డ గుణాలు ఉన్నట్టు. అంటే కోరిక ఉంటే అన్నీ వచ్చేస్తాయి కోరిక ఉంటే కోపం వస్తుంది. మీ కోరిక భంగం అయిందనుకోండి నువ్వు మీ కోరిక నిలబడకుండా ఎవరైనా చేసే వాళ్ళ మీద ఏమొస్తుంది కోపం వస్తుంది. తర్వాత వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలే బుద్ధి కలుగుతుంది నీకు అర్థం వచ్చింది కదా. తర్వాత ఏమో ఏదైనా మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఇష్టం లేని వాళ్ళు ఏదైనా అభివృద్ధిలోకి వచ్చేస్తున్నారనుకోండి నీకు అర్థం అవుతుంది వాళ్ళ మీద అసూయ వస్తుంది ద్వేషం వస్తుంది అది జలసి వచ్చేస్తుంది ఎనిమిది వచ్చేస్తుంది. మీకు ఇష్టం లేని వాళ్ళు ఏ కారణం చేస్తారో మీకు అభివృద్ధిలోకి వస్తారంటే వాళ్ళ మీద అసూయ వచ్చేస్తుంది. అంచేత మనం ఏదైనా మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించి కానీ ఒక మాట మాట్లాడకూడదు 10 సార్లు ఆలోచించి కానీ ఒక పని చేయకూడదు. మనం ఈ మాట అసూయమే మాట్లాడుతున్నామా ద్వేషమే మాట్లాడుతున్నామా ఈ పని అసలు ఎందుకు చేస్తా ఎవరికైనా ఉపకారం జరుగుతుందని ఈ పని చేస్తున్నావా లేదా కోపం మీద పని చేస్తున్నావు ఇవన్నీ చూసుకోకుండా 10 సార్లు మీరు ఆలోచించకుండా ఒక మాట మాట్లాడకూడదు 10 సార్లు ఆలోచించకుండా పని చేయకూడదు. అంచేది మనం ఏదో అది లేదు మాకు అసూయ లేదు ఇది లేదు అని కోరుకుంటే అన్ని ఉన్నట్టే అంటే వెంటనే రా కోరుకుంటే అన్ని వచ్చేస్తుంది. అది ఈ లోకానికి సంబంధించిన కోరికైనా పరలోకానికి సంబంధించిన కోరిక అంచేది మాకు అది భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు స్వామివారు చెప్పారు వాసుదేవ స్వామివారు నిన్ను నువ్వు తెలుసుకోవడం కంటే మించిన పని కాను నిన్ను నువ్వు తెలుసుకోవడం కంటే మించిన జ్ఞానం కాని నిన్ను నువ్వు తెలుసుకోవడం కంటే మించిన సాధన కాని సృష్టిలో ఏమైనా ఉందా అని అడిగాడు. నిన్ను తెలుసుకోవడం కంటే మించిన జ్ఞానం కాదు అంతకు మించిన జ్ఞానం లేదు. నిన్ను తెలిసి నువ్వెవరో నీకు తెలియనప్పుడు నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒకటి లేని సున్నరు ఎంత ధనం ఉన్నా ఒకటి లేని సున్నరు నిన్ను తెలుసుకోవటం కంటే మించిన జ్ఞానం సృష్టిలో ఉందా నిన్ను తెలుసుకోవటం కంటే మించిన సాధన సృష్టిలో ఉందా ఏమి లేదు. అంతకంటే వైభవం నీకేమో నిన్ను తెలుసుకోవటం కంటే మించిన వైభవం ఏమైనా ఉందా ఏమి లేదే. ఇక్కడ కామక్రోధ వీక్తానాం అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కామక్రోధాలు ఉంటాయి. కామక్రోధాలు అంటే రాగద్వేషాలు. అసలు మనకి ఎవళ్ళ మీద ద్వేషం లేదనుకోండి ఎవళ్ళ మీద ఇష్టం లేదు అయిష్టం లేదనుకోండి ఇష్టాయిష్టాలు ఎవళ్ళ మీద లేమనుకోండి మీ మనసును బయటికి వెళ్ళమని గెంతినా వెళ్ళదు. ఇప్పుడు మీ మీద ఉన్న మీ పిల్లల ప్రేమ పిల్లల మీద మీరు అయ్యి కూడా నిజం అనుకోకుండా ఇదో డ్రామా. మీ అమ్మాయిలో కొంచెం వాళ్ళకి 10 రూపాయలు ఎక్కువ పెట్టి ఇంకో 10 రూపాయలు తక్కువ పెడితే వెంటనే వాళ్ళు 20 రోజులు అయిపోతారు. అనుమానం లేకుండా 20 రోజులు అయిపోతారు. అంత ప్రకృతి అను లోకంలో ఎక్కడ జరగదు మీకు లోకంలో ఎక్కడున్న ప్రకృతి మనుషులే కదా. ఆ ప్రకృతిని దాటకుండా నీకు ఆత్మజ్ఞానం అలా కలుగుతుంది. నువ్వు ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతి భక్షణాలతో ఉంటావు ఏం నిర్వాటికి ఏం చేస్తావు. ప్రకృతిలో ఉన్న మనిషి ప్రకృతి లక్షణాలతో ఉంటాడు అందుకంటే దాన్ని ఓవర్కమ్ చేయలేనప్పుడు ఆడేం చేయగలవు ఆడేం చేయగలడు. దాని ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా ఈశ్వరుని దయ లేకుండా ఓవర్కమ్ చేయలేను. ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు
ఆ బాహ్యంగా ఈశ్వరుడు ఏం చూడు. మాట్లాడేటప్పుడు నీ తలంపు ఏంటి, మాట్లాడే చేతులు చేతులు పని చేసినప్పుడు నీ ఆలోచన ఏంటి, లోపల నీ మనస్సును లోపల నీ హృదయాన్ని చూస్తాడు కానీ బయట పొందడానికి ఈశ్వరుడికి అక్కర్లేదు. ఏదో మాట్లాడుతున్నావు, అవసరం నుండి మాట్లాడుతున్నావు, అవసరం లేకుండా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏదో పని చేసావు, ఎందుకు చేసావు, అదే ఓట్ల కోసం చేసావా, ఈశ్వరు అనుగ్రహం చేసావు, ఈశ్వరుని దయ సంపాదించుకోవడం చేసావా, ఆ పని పని కోసమే చెయ్యి, అప్పుడు నీకు ఈశ్వరుని దయ కలుగుతుంది. పని పని కోసమే ఎవరు చేస్తారవి, ఏదో ఆశించి గౌరవం కనీసం కీర్తి కాంక్ష చూడటం, అది ఓట్లు కాకపోయినా కీర్తి కాంక్ష ఇంకో కాంక్ష, ఇలా గోడ మీద ఏదో రాస్తారు. ఈ గోడ మీద పెచ్చోళ్ళు ఎక్కువైపోయింది, ముందే మాట్లాడుకుంటారు గోడ మీద రాయాలి, పైగా మెరిసిపోతూ ఉండే లక్షణాలు అంటారు. ఆ గోడ మీద ఇప్పుడు గోడల మీద పేర్లు రాయితే సందా ఇచ్చులు ఎవరు కనపడతారు, పైగా తడుక్కు తడుక్కుని నిలవాలని పెద్ద అక్షరాలతో రాసేయమంటున్నారు. వాళ్ళు చెబుతారు కొన్ని పెద్ద అక్షరాలు పెట్టినారు అంటే ఈ అహంకారంతో కూడిన జీవకోటికి కనిపించడం ఈ కళ్ళకు తడుక్కుని తడుక్కుని నిలవాలంటుంది, అక్షరాలు పెద్దగా ఉండాలంట గోడ. నువ్వు ఈ మనసుతో ఆ బిల్లింగ్కి చందా ఇచ్చావని దేవుడికి తెలియదా, అది ఇక్కడ నారాయణుడు, అది దేవుడికి తెలియకుండా, దేవుడికి తెలియకుండా నీకు తలంపు వస్తుందా అని బయట చేసే జిమ్మిక్కులకి బయట చేసే చమత్కారంలో నీకు ఆత్మజ్ఞానం రాదు, నువ్వు బయట చేసే జిమ్మిక్కుల వల్ల నీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుందా. కామక్రోధ వియుక్తానం, మనం చనిపోయిన మన శరీరం శవ అవముఖం, శరీరం శవ అవ్వకముందే ఎంజాయ్ బ్లిస్, ఎంజాయ్ ఎటర్నిటీ, ఎంజాయ్ మోక్ష, నాట్ ఓన్లీ హియర్ ఎవ్రీవేర్, దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. శరీరం ఉంటే మోక్షం, శరీరం పోతే మోక్షం, కాపాడు ఉంటే మోక్షం. అరుణాచలం మనకి ఇక్కడి నుంచి అరుణాచలం వెళ్ళిపోతుంది, ఇక్కడ లేదు శాంతి లేదు, అరుణాచలం లేదు ఎక్కువ శాంతి వచ్చేస్తుంది అంటే మనం బండవుడు అని అర్థం, సబ్జెక్ట్ ఏమి అవగాహన లేదని అర్థం. మనకి సబ్జెక్ట్ పట్ల అవగాహన లేదు, మనమేం చేస్తాం మనకు అర్థం కానప్పుడు మనమేం చేస్తాం. మీరు అరుణాచలంలో వద్దని కాశీలో వద్దని కాదు ఇక్కడ చెప్తా, ఇక్కడ అక్కడ ఇక్కడ ఏదైతే ఉందో కాశీది అక్కడ ఉంటుంది. శంకరాచార్యులు వారు విశ్వేశ్వరుడు దర్శనానికి వెళ్ళి ఏం చెప్పాయంటే, ఓ మహాదేవ ఓ మహాదేవ నేను ఓ తప్పు చేస్తున్నాను, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఓ తప్పు చేస్తున్నాను, ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఈశ్వరుడు అంతటా ఉన్న ఈశ్వరుని కాశీలో మాత్రమే ఉన్నారని వచ్చి నేను స్తోత్రం చేస్తాను, ఈ తప్పు నన్ను క్షమించు, నేను తప్పు చేస్తున్నా మాట లేదు, అంతటా ఉన్న నిన్ను ఇక్కడే ఉన్నాడు, ఈ గుళ్ళోనే ఉన్నాడు, ఈ రాయిలో ఉన్నాడని అనుకుని ఇక్కడ ప్రార్థన చేస్తాను, చేసి తప్పే, కానీ తప్పు నన్ను క్షమించి, నువ్వు క్షమించకపోతే ఎవడు క్షమిస్తాడు, అంతటా ఉన్న ఈశ్వరుడు ఎక్కడ ఒక చోట ఉన్నాడని అనుకుని రావటం నిన్ను అగౌరవపరచడం అది, ఈ తప్పు చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించున్నాడు శంకరుడు. కృష్ణుడు ఏమంటున్నాడు, ఎంజాయ్ ఎటర్నిటీ, ఎంజాయ్ బ్లిస్ ఎవ్రీవేర్, ఇంకా కాపాలని లంకలు కూడా రెండు అరుణాచలానికి ఏమి లేదు, ఇక్కడ ఇక్కడ శాంతి లేదండి, అరుణాచలంలో శాంతి ఉందండి, ఇక్కడ శాంతి లేదు అంటే ఇక్కడ దేవుడు లేడా, ఇక్కడ దేవుడు లేకపోతే కాపారంలో దేవుడు లేడనుకోండి, అరుణాచలంలో దేవుడు ఉన్నాడనుకోండి, కాపారంలో దేవుడు అరుణాచలంలో దేవుడు ఉన్నాడు, కాపారంలో దేవుడు లేకపోతే దేవుడు అవుతాడా, ఈ దాడి ఈ దాడి అలాగా ఒక చోట దేవుడు ఉన్నాడు, ఒక చోట దేవుడు లేడు, ఒక కాలంలో దేవుడు ఉన్నాడు, ఇంకో కాలంలో దేవుడు లేడు, ఆయన అగవదపరచడం అది మన బండతనాన్ని గుర్తు. కింద వాటర్ దొరుకుతా అంటే ఎందుకు రా, చెయ్యడు చుట్టూరు నూతులు చుట్టూరు తిరుగుతా ఉంటాయి, చెయ్యి ఎలా పెడితే నీకు ఎక్కడ పెడితే, చెయ్యి ఎలా పెడితే కింద వాటర్ దొరుకుతాదనుకో, ఇంకా చెరువుల చుట్టూరు గోతులు చుట్టూరు, ఆ గోతులు ఒకటి కాలం చుట్టూరు తిరగదు, నీకెందుకు నీళ్ళు దొరకడం వాళ్ళు తిరుగుతారు, తిరగనే వాళ్ళని నీకెందుకు కట్టాను, నువ్వు దగ్గరికి వెళ్తారు నీళ్ళ కోసం వెళ్తారు, చెరువు దగ్గరికి వెళ్తాడు నీళ్ళ కోసం, నీకు ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ నీళ్ళు వస్తా అంటే మీరు అవి నూతులు చుట్టూరు గోతులు చుట్టూరు తిరగటం వచ్చినావు, కామక్రోధ వియుక్త అంటే మీ శరీరం శవ అవకముందే శరీరం. మన ఎవడు చెప్పాడు, మన జిన్నూరు మీటింగ్ లో ఎవడు గురించి, సనత్ కుమారుడు గురించి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎక్కువ సనత్ కుమారుడు గురించి చెప్పాం. అంటే సుబ్రహ్మణ్యుడు అంతకుముందు పూర్వజన్మలో సనత్ కుమారుడు కదా, సుబ్రహ్మణ్యుడే అంతకుముందు పూర్వజన్మలో సనత్ కుమారుడు. దేహమే అబద్ధం, దేహం చావు అబద్ధం అన్నాడు, దేహమే కల్పితంగా దాని చావు ఏంటి అన్నాడు సనత్ కుమారుడు. అన్నాడు దేహం 100 రూపాయలు కలిపితే మళ్ళీ కల్పితానికి చావు ఏంటి అన్నాడు. కుందేటి కొమ్ము లావుగా ఉందా సన్నంగా ఉందా అని నేనేం చెప్తాను శరత్ కుమార్. కుందేటికి అసలు కొమ్ము ఉండదు, అది అది లావుగా ఉందా సన్నంగా ఉందా నేనేం చెప్తాను. కొమ్ము ఉంటే లావుగానే సన్నంగా ఉంటుంది, అది కుందే లేనప్పుడు లావు ఏంటి సన్న ఏంటి. శరీరం లేనప్పుడు పుట్టడం, శరీరం ఉందని తలం పంతే నీకు గాఢ నిద్రలో నాకు శరీరం ఉందని మీకు తెలుస్తుందా. నీకు గాఢ నిద్రలో ఎవరికైనా నాకు శరీరం ఉందని మీరు అనుకుంటున్నారా. ఎప్పుడు వస్తాను శరీరం, నేనైనా తలంపు వచ్చాక వస్తాను, నేనైనా తలంపు వచ్చాక అప్పుడు నాకు దేహం ఉంది, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను డాక్టర్ని అంటే దేహభావన వచ్చిన తర్వాత నువ్వు చేసుకుని ప్రొఫెషన్ తోటి తాదాత్యం పొందుతావు. నీకు ఎప్పుడు వస్తాను తలంపు వచ్చాక చావు వస్తుంది, తలంపు సరే చావు కూడా నిజం కాదు, చనిపోయే ఏమనుకుంటే చనిపోతున్నాయి అనుకుంటాడు, అది అది తలంపదు. ముని మీరు అందరికీ ఎవరికి చనిపోవడం ఇష్టం లేదంటే, మనకి ఎవరికైనా చనిపోవటం ఇష్టం ఉందా? చనిపోవటం ఇష్టం లేదు నీకు, అది చనిపోవటం ఇష్టం లేదు. చనిపోవటం మనకి ఎందుకు ఇష్టం లేదంటే చావు లేని సత్పదార్థం మనం, ఇవాళ దక్క అది నీవై ఉన్నావు. దేహం నువ్వు అనుకో, మనస్సు నువ్వు అనుకో, మనం ఎక్కడో చెప్పాం కదా నువ్వు కాని సమాజం తోటి, ఎక్కడ మన సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పాను కదా, వేదం చెప్పింది నువ్వు కాని సమాజం తోటి, నువ్వు కాని ప్రపంచం తోటి, నువ్వు కాని కులం తోటి, నువ్వు కాని శరీరం తోటి, నువ్వు కాని మనస్సుతోటి, నువ్వు కాని పరిసరాలతోటి ఎంతకాలం అయితే తాదాత్యం పొందుతావు అంతకాలం ఈ చావులు భయాలు వెంటాడుతూ ఉంటాయి. ఎవరు తప్పించలేరు, ఎవరు ఆపు చేయలేరు. చావు వెంటాడుతూ ఉంటుంది, భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. సమాజం కూడా ఒక తలంపు, నీ కులం ఒక తలంపు, అన్ని తలంపులే, అన్ని తలంపులే. శరీరం ఒక తలంపు, నీ స్వారు తలంపు, నీ ప్లెజర్ తలంపు. తర్వాత మీకు ఎప్పుడైనా సంతోష కారణాలు ఉంటే అలా ఉండనే ఉన్నాయి, బయట వదిలేని లోపలికి తీసుకోకండి. నీకు ఎవరైనా మీలో బంగారు పిచ్చుకలు ఎవరైనా ఉన్నారనుకోండి, నీకు ఏదైనా సంతోషం వచ్చేస్తారు లోపలికి తీసుకున్నారా పాయిజన్ అయిపోతారు, అది స్లో పాయిజన్. మీరు మీకు ఏదైనా సంతోషం వస్తుందనుకోండి బయట కారణాల వల్ల, బయట కారణాల వల్ల దుఃఖం వస్తుందనుకోండి, సంతోషం తీసుకోకూడదు, దుఃఖం తీసుకోకూడదు. ఆ సంతోషం వచ్చేప్పుడు పొంగిపోయి, దుఃఖం వచ్చేప్పుడు కుంగిపోతే నేను ఏ పైకి తీ బయట తీ మోక్షానికి రానివ్వరు, దారిలోనే అడ్డం కొట్టి బయటకు గెంటేస్తారు. మనం ఏం చేస్తున్నాం, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతున్నాం, తెలిసిన వాళ్ళు కూడా మీరు ఎవరన్నా అడుగుతున్నాం. బాగా మనకు సంతోషంగా ఉంటాం గర్వంగా ఉన్నప్పుడు తెలుస్తున్న వాళ్ళు కూడా మీరు ఎవరన్నా అడుగుతున్నారు. దుఃఖంగా ఉన్నప్పుడు దుఃఖం డిప్రెషన్కి వెళ్ళిపోయారని డిప్రెషన్కి వెళ్ళిపోయామంటాడు, ఎందుకు డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి డాక్టర్లు, వైద్యాలు, ఇంజెక్షన్లు, అక్కడి నుంచి మెంటల్ డాక్టర్లు, డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. దేనికి డిప్రెషన్, ఏముందని డిప్రెషన్కి, ఏముంది దేని దేని గురించి కదా, ఏముంది దేని ఏముంది, అసలు ఏదైనా ఉంటే కదా నువ్వు బెంగ పెట్టుకోవడానికి. దేని గురించి వెళ్ళిపోయి ప్రతివాడు డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్, దేనికి వచ్చింది నీకు డిప్రెషన్. ఈ డిప్రెషన్ రాంగ్ థింకింగ్ లోంచి వస్తుంది, రాంగ్ అసోసియేషన్ అండ్ రాంగ్ థింకింగ్. అంటే మన రాంగ్ థింకింగ్ మనకుందని ఏడుస్తూ కూర్చో, మన రైట్ థింకింగ్ లోకి మార్చాలి. ఎప్పుడైనా కాలు జాలి పడిపోయాలనుకోండి, అలా ఏడుస్తూ కూర్చొని నెమ్మదిగా నడుస్తాం, మళ్ళీ నడుస్తాం కదా. మళ్ళీ రాంగ్ థింకింగ్ ఎక్కడ ఉందో చూసుకుని రైట్ థింకింగ్ లోకి మార్చుకోవాలి. రాంగ్ థింకింగ్ బిహేవియర్, రాంగ్ బిహేవియర్ అంటే రైట్ బిహేవియర్ లోకి మార్చుకోవాలి. అదే మన సనత్ కుమారుడు చెప్పాడు కదా, నీకు లెక్క తప్పు వచ్చింది అనుకో అక్కడ కూర్చోకూడదు, ఆ లెక్కను మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఎదురికి వెళ్ళాలి. తప్పు వచ్చింది తప్పు వచ్చిందని లెక్క మొత్తానికి వదిలేస్తారా నువ్వు?
కామక్రోధ వియుక్తాన అంటే భగవద్గీతలో 12 అధ్యాయంలో జ్ఞాని లక్షణాన్ని 12 అధ్యాయంలో చెప్పాడు. 12 అధ్యాయం భక్తి యోగం. 12 అధ్యాయం ఏంటి? భక్తి యోగం అంటే భక్తి యోగంలో ఎవరికి భగవద్గీత ఈ కొత్త కొత్త పుస్తకాలు వచ్చాయి భగవద్గీత చదవడం అందరూ మర్చిపోయారు. ఈ కొత్త కొత్త పుస్తకాలు వచ్చాకంటే ఇప్పుడు బూరెలు ఎవరు తింటారు, గారెలు ఎవరు తింటారు, ఏదో బజార్లో అమ్ముతున్నారు. ఇప్పుడు బూరెలు గారెలు పూర్వపు అంత ఆరోగ్యం ఆరోగ్యం బజార్లో తినే ఆరోగ్యం పోరు చేస్తే కొత్త కొత్త స్వీట్ల పేర్లు ఏంటో మనకు తెలియటం. బూరెలు వదిలేశారు, గారెలు వదిలేశారు. బూరెలు గారెలు ఆరోగ్యాన్ని పాడు చేయవు, పోరాని చెయ్యి. కొత్త రకాల బజార్లో స్వీట్లు వస్తున్నాయి చూడాలి, ఏంటో తెలియదు మనకు. ఆరోగ్యం చెడిపోతుంది అవి తింటే మనం ఆరోగ్యం చెడిపోయాన్ని అందులో వేస్తారు. అలా ఈ భగవద్గీతను అందరూ వదిలేశారు. ఏ కొత్త కొత్త గురువులు అంటున్నారు, కొత్త అంటున్నారు. వాళ్ళ భగవద్గీతను ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి అంటే చదవంటున్నారు. మీరందరూ మెరిసిదంతా బంగారం అనుకుంటున్నారు. బంగారం అంటే ఏంటో మనకు తెలియనప్పుడు ఇంక బంగారం కాని దాన్ని చూపించేది బంగారం అంటే నమ్ముతాం. అది భగవద్గీత ప్రమాణ గ్రంథం. అదేంటది? ప్రమాణ గ్రంథం. అది పైగా భగవంతుడి ముఖంలోంచి వచ్చిన గ్రంథం. అదేంటది? భగవంతుడి ముఖంలోంచి వచ్చిన గ్రంథం. దాన్ని పారాయణం చేయాలి. అది పారాయణ గ్రంథం. అది దాన్ని ఏం చేయాలి? పారాయణ చేయాలి. మనకు 100 పుస్తకాలు అక్కర్లేదు. 1000 పుస్తకాలు భగవద్గీత చదివి అర్థం చేసుకుంటే చాలు, ఆత్మజ్ఞానం మీ చేతిలో ఉంటుంది. అందరికి వదిలేశారు, ఖాళీగా ఉన్నప్పుడు చదవమని ఎవరు చదవటం. ఈ కొత్త కొత్త గురువులు అంటున్నారు, కొత్త కొత్త పుస్తకాలు అంటున్నారు, అవి అంటున్నారు, మొత్తం భగవద్గీతను అందరూ వదిలేశారు. ఈ కొత్త కొత్త గురువులు ఏం చేస్తారు? ఏదో కోణం పట్టుకుంటారు, ఆ కోణాలు పట్టుకు చెప్పేస్తారు. ఇదే సర్వస్వం. ఈ భగవద్గీత ఏం చేయాలి? అన్ని సమన్వయం చేశాడు, అన్ని సమన్వయం చేశాడు. మనం మామూలు కొంతమంది ఏం చేస్తారంటే జ్ఞాన మార్గానికి చీమిడు, కర్మ మార్గానికి ఎవరు. కానీ కృష్ణుడు ఏం చెప్పాడంటే జ్ఞాన మార్గం నేను ఎక్కడికే తీసుకెళ్తుందో, కర్మ మార్గం కూడా అక్కడికే తీసుకెళ్తుందో. అలా అది వేరు ఇది వేరు నీకు ఎవరైనా చెప్తే చంటి పిల్లల మాటలు ఎలా వదిలేస్తారు, ఆ మాటలు వదిలేయండి, బుర్ర తలకాయ తీసుకెళ్ళకూడదు అని చెప్పాడు. అది చెప్పాడు. చంటి పిల్లలు ఏదో మాట్లాడతారు, మనం పట్టించి వింటాం కానీ పట్టించుకోం. అలాగే కర్మ మార్గం యొక్క లక్ష్యం వేరు, జ్ఞాన మార్గం యొక్క లక్ష్యం వేరు, భక్తి మార్గం యొక్క లక్ష్యం వేరు. ఎవరైనా చెబితే నీకు పిల్లలు మాట్లాడాలని వదిలే వింటారు, పిల్లలకి వదిలేస్తారో. అలాగే వీళ్ళు అది వేరు ఇది వేరు అని చెప్తే వాళ్ళు మాట్లాడదు. మీరు పేచీలకి వెళ్ళక్కలే వదిలేయమన్నాడు, అసలు ఆ జనాన్ని వదిలేయమన్నాడు. ఇతరులు బాగు చేద్దాం అనుకుంటే నువ్వు బాగుపడు, ఆ ఎక్స్టెంట్ వరకు ప్రపంచం బాగుపడుతుంది కదా. ఇతరులు ఎందుకు నువ్వు బాగుపడు? ఇప్పుడు మన దేశంలో 1 కోటి మంది జనం ఉన్నారనుకోండి, 1 కోటి మంది నువ్వు ఇతరులు బాగు చేయాలి, నువ్వు ఒక్కడే బాగుపడు. ఆ 1 కోటి జనములు నువ్వు ఒక్కడ కదా. ఆ ఎక్స్టెంట్ వరకు, ఆ హద్దు వరకు దేశం బాగుపడుతుంది కదా. సంస్కర్తలకు కావాలను ఇతరులను సంస్కరించేవాళ్ళు కాదు, వాళ్ళని వాళ్ళు సంస్కరించుకునే వాళ్ళు. సంస్కర్తలు కావాలను ఇతరులను సంస్కరించేవాళ్ళు కదా, వాడిని వాడు సంస్కరించుకుంటారు. కామక్రోధ వియుక్తానాం అంటే నువ్వు బతికుండగానే ఎప్పుడో చనిపోయిన తర్వాత కదా, భోగాల దగ్గరికి వచ్చేప్పటికి ఈ లోకంలో భాగాల గురించి నీ పురాణంలో చదువుతావు, పరలోకంలో ఉన్న భోగాల గురించి నువ్వు పురాణంలో చదువుతావు. ఇందులో ఏ భోగం మీదకి నీ మనస్సు వెళ్ళినా నీకు ఆత్మజ్ఞానం రాదని చెప్పాడు. సాధన చేసినా రాదన అంటే మైండ్ స్ప్లిట్ అయిపోతుంది. నీ మనస్సును నువ్వు బాగు చేసుకోవడం కంటే మించిన పని ఉందా? నీ మనస్సును నువ్వు సరి చేసుకోవడం కంటే, నీ మనస్సును నువ్వు బాగు చేసుకోవడం అంతకంటే మించిన పని ఎక్కడైనా ఉందా? అదే యేసుక్రీస్తు భాషలో చెప్పాలంటే నీ బట్టలకి ఇచ్చే విలువ, నీ తల మీద ఉండే ఎంట్రికలకి ఇచ్చే విలువ, మరణించిన తర్వాత నీ కూడా వచ్చే మనసుకు ఆ మాత్రం విలువ ఇవ్వవా? జుట్టు చల్లబడిపోతే నలిపికేసుకుంటున్నాం, బట్టలు ఎక్కడ మైస ఉండనివ్వం. పోనీ శుభ్రంగా ఉంచుకోండి, బట్టలు శుభ్రంగా ఉంచుకోండి, మీ జుట్టు శుభ్రంగా ఉంచుకోండి. నీ బట్టలకి ఇచ్చే విలువ, నీ జుట్టుకి ఇచ్చే విలువ, ఆ మాత్రం కూడా మరణానంతరం నీ కూడా వచ్చే నీ మనసుకి బాగు చేసుకోవాలని బుద్ధి నీకు కలగటం లేదా? ఆ మాత్రం విలువ ఇవ్వవా? ఇప్పుడు ఎక్కువ విలువ వద్దు, నీ బట్టలకు ఇచ్చే విలువ కూడా ఇవ్వాలి. ఇప్పుడు నిష్కామ కర్మ సత్కర్మ నిష్కామంగా ఎందుకు చేయమన్నారంటే గొప్పల కోసం చేయమనేది కొండ. అంటే అది ఎందుకు చేయమన్నారంటే మన మనస్సు పరిశుద్ధం అవుతుంది, మన మనస్సు ఏకాగ్రం అవుతుంది. తర్వాత మన మనలో మా ప్రతి మనిషిలో మూడు దోషాలు ఉంటాయి, మల దోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. ఇవి కూడా పుస్తకంలో రాసుకోండి. మల దోషం అంటే పూర్వజన్మల నుంచి మనం చేస్తున్న పొరపాట్లన్నీ మలంకిన తయారు. పూర్వజన్మల నుంచి మనం చేసుకుంటూ వచ్చినటువంటి పొరపాట్లన్నీ కూడా ఎలాగ తయారవుతుంది, అది మలం కింద. అదే మలం అంటే పాపం. మలం ఏంటి అంటే అక్కడ పాపం. తర్వాత విక్షేప దోషం, మన శరీరం ఒక చోటు ఉంటే మనస్సు ఒక చోటు, శరీరం ఒక చోటు ఉంటే మనస్సు ఒక చోటు ఉంది. తర్వాత ఆవరణ దేశం, దుడ్డేసుకుంటాడు నా వాళ్ళు పరాయి వాళ్ళు. ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే సంజయ్ తోటి, నా వాళ్ళు ఏం చేస్తున్నారు, పరాయి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంటే పాండవులు, నా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంటే పాండవులు, నా వాళ్ళు అంటే వీళ్ళు. అక్కడే మొదలుపెట్టాడు. అక్కడ ఏమొచ్చింది, నాది అనే తలంపు వచ్చింది. ఏమొచ్చింది, నాది అనే తలంపు వచ్చింది. నాది అని ఇప్పుడు మీకు విజయకరం పొలం ఉంది అనుకోండి, మీకు నాది అనే తలంపు లేదు అనుకోండి, విజయకరం మీకు శాంతిని, విజయకరం వల్ల మీకు ఏం ఉండదు, ఉంటే ఉండొచ్చు. నాది అనే తలంపు ఉన్నవాడికి ఎక్కడ ఉన్నా ఆడికి ఏ రీంగ్ కూర్చున్నట్టు. నాది ఒక ఎకరమే పొలం ఉంది అనుకోండి, మీకు నాది అనే తలంపు ఉంది అనుకోండి, ఆ ఎకరం మీకు, ఆ ఎకరం ఉండటం ఏది మీద కూర్చుని ఉంటుంది. మీకు నాదైనా తలంపు ఉండదు అనుకోండి, వెయ్యి ఎకరం ఉన్నా దానివల్ల ప్రెషర్ రాదు. నాదైనా తలంపు ఉన్నప్పుడు ఎకరం చాలు మీకు ప్రెషర్ తలెక్కండి. ఈ సీక్రెట్ ఇది, నేను చెప్పిన మాట్లాడి మీరు నమ్మొద్దు, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. నాది అనే తలంపు ఉన్నప్పుడే మీకు అక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది. మీకు వెయ్యి ఎకరం ఉన్న నాదైనా తలంపు లేనప్పుడు దానివల్ల మీకు బాహ్యం చేయని సంతోషం రాదు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేస్తారు. లేదా ఆవరణ దోషం అంటే దొడ్డి, ఆవరణ దోషం అంటే వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు, ఇవన్నీ ఆవరణ దోషం. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సాధన చేసి సాధన చేసి ఇష్టాయిష్టాలు తగ్గి, ఇష్టాయిష్టాలు ఎందుకు తగ్గించుకోమంటున్నాడంటే మనసు బయటకు వెళ్ళకుండా ఆపు చేయలేము. ఇష్టాయిష్టాల్లో ఎవడో ఆపు చేయలేడు దాన్ని. మీరు ధ్యానం చేసినా బయటకు వెళ్ళిపోతాను, లోపల అది క్యాన్సర్ లాంటిది. గౌతమ బుద్ధుడు అంటాడు, ఏ ఊరు వెళ్ళి చేసినా, ఎవరింటికి వెళ్ళి చేసినా రాగద్వేషాలు తప్పించి ప్రపంచంలో ఏమున్నాయని అడుగుతాడు. ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా రాగద్వేషాలు తప్పించి అంతకంటే ఏముంది ఇక్కడ, ఏమీ లేదు ప్రపంచంలో, ఏమీ లేదు రాగద్వేషాలు తప్పించి ఏమీ లేదు. ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళి చూసినా ప్రపంచంలో ఏమీ లేదు. ఒక ఇంట్లో నాలుగు, ఒక ఇంట్లో పది మంది ఉంటే నాలుగు పార్టీలు. ఈ మధ్యన ఎవరో అంటున్నారు, ఏంటంటే మా ఆవిడ దగ్గర డబ్బు ఎంత ఉందో నాకు తెలిసిపోయింది అని చెప్పి, నాకు తెలిసిపోయింది మా ఆవిడ కంగారు పడతాను. ఈ మధ్యన ఎవరో అంటున్నారు నా దగ్గర, ఏమంటే మా ఆవిడ దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు తెలిసిపోయిందంటే, నాకు తెలిసిపోయింది నా ఆవిడ తెలిసిపోయింది, లేకపోతే పర్వాలేకపోను, నాకు తెలిసినప్పుడు నాకు తెలిసిందే మా ఆవిడ తెలిసిపోయింది. అప్పటి నుంచి కంగారు పడుతున్నాను, కంగారు నీకెందుకు, నీ డబ్బు ఉంటే దాచుకుంటున్నాను అని కంగారు వచ్చేస్తాను. అంటే నా దగ్గరికంటే ఆవిడ దగ్గర ఎక్కువ ఉందని తెలిసిపోయింది, ఆవిడకి తెలిసిపోయిన డబ్బు కంగారు పడతానని చెప్తుంది, చెప్పిన వింటలేదు అట్లా. ఈయనకి ఎలా తెలిసిందండి, ఇది బ్యాంకులో దాచుకుంటే వీడికి ఎలా తెలిసిపోయింది. కంగారు వచ్చేస్తాను అన్నా, గొడవ వదిలే నీ, నాకు తెలిసి నీకు నష్టం, నీ డబ్బుని అడగటం లేదన్నా ఊరుకోవటాలంటారు, కంగారు వచ్చేస్తాను వదిలేదు. అంటే నేను బ్యాంకులో దాచుకున్న డబ్బు వీడికి ఎలా తెలిసిపోయిందని. కామక్రోధ వీక్తనాం యతీనాం యత్సాధనం,
అంటే నువ్వు ఈ వదిలించుకోవడానికి గట్టిగా పైకి ఎక్కడ ఉండవు, శరీరంలో ఉండవు, చైతన్యంలో ఉండవు. కామక్రోధాలు అంటే రాగద్వేషాలు శరీరంలో ఉండవు, శరీరం ముద్దు శరీరంలో ఉండవు, నీకు అర్థం చైతన్యంలో ఉండవు. చైతన్యంలో అసలు ద్వైత్యం ఉండదు, చైతన్యంలో అది ద్వైత్యం ఉండదు, ద్వైత్యం ఉండదు చైతన్యంలో. ఏమో శరీరంలో ఉండవు, మనస్సులో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి డిపాజిట్, ఎక్కడ ఉంటాయి కామక్రోధాలు రాగద్వేషాలు, ఇవన్నీ మనస్సులో ఉంటాయి. అది వదిలించుకో, నువ్వు జాగ్రత్తగా సాధన చేసి నువ్వు జ్ఞానం, నువ్వు నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నీ హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు, నీకు తెలుసున్నాడు, నీకు తెలుసున్నా ఉన్నాడు, తెలియకపోయినా ఉన్నాడు. కానీ మనసులో రాగద్వేషాలు ఉన్నాను చెప్పు, కామక్రోధాలు ఉన్నాను చెప్పు, నీకు అడు ఎరుకులోకి రాడు. ఎప్పుడైతే అడుగు ఎరుకులోకి రావో అక్కడున్న సుఖం, అక్కడున్న శాంతి, అక్కడున్న ఆనందం నీకు అనుభవంలోకి రాదు. నీకు ఎరుకులోకి రాకుండా ఉన్న వస్తువు నీకు ఎరుకులోకి రాకుండా నీకు అనుభవంలోకి రాదు. తర్వాత నీ మనస్సును బాగా అంటే నీ లోపల అంతఃకరణం, మనస్సుకి మనస్సు కూడా ఒక ఇంద్రియం. మన కళ్ళు ఎలా ఉన్నాయో, చెవులు ఎలా ఉన్నాయో, నోరు ఎలా, నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తుంది, చెవులు వింటాయి, అలా మనస్సు కూడా ఇంద్రియం. మనస్సు విషయాన్ని గ్రహిస్తుంది, అది కూడా ఇంద్రియం. మనస్సు కూడా ఇంద్రియ అంచేది, అది కూడా ప్రకృతి. మన మనస్సు చుట్టూ మనం తిరుగుతున్నంత కాలం, మనస్సు అనే గడప దాటలేనంత కాలం మన ప్రకృతిలో ఉన్నట్టే మనకు జన్మలు వస్తూనే ఉంటాయి. మనస్సు కూడా ఇంద్రియం కాక, అది ఇంద్రియమే. ఇప్పుడు బాబు మనం ఏదైనా ఎవరైనా చెప్తాండి వింటున్నాం కదా, మనస్సు ఏం చేస్తుంది, చెవులు వెంటనే మనసు ఏం చేస్తుంది, గ్రహిస్తుంది కదా. గ్రహించే ఇంద్రియం, అది కూడా ఇంద్రియం కాదు, అది కూడా ఆత్మ కాదు. అదే పరిశుద్ధం చేయాలి. దాన్ని ఏం చేయాలి, పరిశుద్ధం చేయాలి. భగవంతుడు అన్నాడు ఆత్మ ఎవడికి తెలుస్తుంది, ఆత్మ అయిన వాడికి కదా. కాషాబట్టలు కట్టుకుంటే తెలుస్తుందా, తెల్లబట్టలు కట్టుకుంటే తెలుస్తుందా, అది నటిస్తూ తెలుస్తుందా, పూజలు చేస్తూ తెలుస్తుందా, జపాలు చేస్తూ తెలుస్తుందా. ఆత్మ ఎవడికి తెలుస్తుంది, ఆత్మ అయిన వాడికి తెలుస్తుంది. ఒక మహాత్ముని గ్రహించడానికి ఒక మహాత్ముడికే సాధ్యం. నువ్వు ఎప్పుడు ఆ స్టాండర్డ్ అంటే నీకు ఆత్మజ్ఞానం సంపాదించడానికి యోగ్యత వచ్చినప్పుడు, అర్హత వచ్చినప్పుడు అప్పుడు నీకు ఆత్మ విలువ తెలుస్తుంది. అంటే నువ్వు ఆత్మాంతరవాడు అవ్వకుండా నీకు ఆత్మ ఎరుకులోకి రాదు. ఎవరికి తెలుస్తుంది ఆత్మ, భగవంతుడు ఏమని చెప్తున్నాడు, ఎవరికి తెలుస్తుంది, ఆత్మ అయిన వాడికి ఆత్మ తెలుస్తుంది. కామక్రోధ వీక్తనం ఇందులో సంపాదించేది అన్ని ఓడగొట్టుకోమంటున్నాడు కృష్ణుడు. అంటే ఇందులో సంపాదన ఏదైతే ఓడగొట్టుకోవడం సాధన. ఆ కోరికల నుంచి, వీటి కోపాల నుంచి, ఇష్టాల నుంచి, అయిష్టాల నుంచి బయటకు రండి. నువ్వు ఆల్రెడీ ప్రజెంట్ దే, ఆల్రెడీ ఎప్పుడు అక్కడ ఉంది, ఆల్రెడీ ప్రజెంట్, ఆల్వేజ్ ప్రజెంట్, ఎప్పుడు అక్కడ ఉంది. అది దానికి ఏదైతే అడ్డు వస్తున్నా దాన్ని ఓడగొట్టుకోవడం నువ్వు సాధన అంటే ఎంత చేస్తావు. అంటే ఇది అంతఃకరణం, అంతఃకరణం అంటే లోపల ఉన్న పనిముట్టు. అంతఃకరణం ఏం చేస్తాం, లోపల ఉన్న పనిముట్టు. ఆ లోపల పనిముట్టిని కూడా శుద్ధి చేయాలి. ఏం చెయ్యాలి, మనందరూ వాళ్ళు మనల్ని మంచివాళ్ళు అనుకుంటున్నారు లేదా, వీళ్ళు మమ్మల్ని మంచివాళ్ళు అనుకుంటున్నారా లేదని. కానీ నా అంతఃకరణం మంచిగా ఉందో లేదు నువ్వు వాచ్ చేసుకుంటా లేదు. ఎవరి వాళ్ళ కళ్ళతోటి నిన్ను చూసుకుంటే నువ్వెలా బాగుపడతావు, నీ కళ్ళతోటి నువ్వు చూసుకోవాలి, నా కళ్ళతోటి నేను చూసుకోవాలి. నీకు అర్థమవుతుందే, నా స్థాయి ఏంటో నేను అర్థం చేసుకోవాలి. మీ కళ్ళతో నేను చూడకూడదు. నీకు అర్థమవుతుందే, లోపల ఏముందో నేను పాడినట్లే ఉందో నేను చూసుకోవాలి, అది నేను చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, అది లోపల అంతఃకరణ, అంతఃకరణ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీడు చాలా గ్రేట్, వీడి గుడ్డి మాటలు వదిలే, నీ అంతఃకరణ ఎలా ఉందో నువ్వు చూసుకో. అది ప్రిపేర్ అవుతుందా, ఆత్మజ్ఞానం సంపాదించిన ప్రిపేర్ అవుతుందా, ప్రిపేర్ అవ్వటం లేదు. అహంకారానికి ఇతరులు ఉన్నారు, అహంకారానికి ఇతరులు ఉన్నారు. అహంకారానికి అన్నీ కావాలి, అహంకారానికి ఆస్తి, అహంకారానికి ఆస్తులు కూడా కావాలి. ఆత్మకు ఆస్తితో పని ఏమవుతుంది, అహంకారానికి అన్నీ కావాలి, ఆస్తి కూడా కావాలి. ఆత్మకి ఆత్మకి ఆస్తితోటి పనే ఉంది, చైతన్యానికి ఆస్తితోటి పనే ఉంది.
చైతన్యానికి ఆస్తితోటి పనే ఉంది. అహంకారం ఉంటే అంతా ఉంది,
అది లేకపోతే ఏది లేదు. అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. ఆ మూల తలంపు
నేనే తలంపు లేకపోతే ఏది లేదు. నాదైనా తలంపు ఉంటే నీకు అది అందులోంచి ప్రెజర్ వస్తుంది. నాదైనా తలంపు లేకపోతే నీకు 1000 కోట్ల డబ్బు ఉన్న అందులోంచి ప్రెజర్ రాదు.
కామక ఈ శ్లోకం పూర్తి చేసేద్దాం. కామక్రోధ వివిక్తనాం యచీనాం అది అంటే నువ్వు నిజంగా నువ్వు మనస్సును నువ్వు మనోనిగ్రహం సాధిస్తే, నీ మనస్సును అదుపులో పెట్టుకుంటే, నువ్వు మనస్సును బాగు చేసుకుంటే నువ్వు సన్యాసితోడు సమానమే. నువ్వు ఇంటికాడ ఉన్న సన్యాసులతో సమానమే. మీరు ఎర్రబట్టలు కట్టుకోవడం కాదు, నీకు అర్థమవుతుంది. ఇక మనకు తెల్లబట్టలు తీసేసి ఎర్రబట్టలు కట్టుకుంటే సన్యాసం అయిపోదు. సన్యాసం అన్ని సర్వసంగ పరిత్యాగం అనమాట. ఆడెవడు సన్యాసం అంటే ఏంటి? సర్వసంగ పరిత్యాగం. అయితే ఆడు పని చేయడా, ఆడు పని చేస్తా ఉంటాడు. అక్కడ తనకంటే ఏమి ఉండదు. ఆ వ్యక్తిగతమైన కోరిక ఏముండదు. అక్కడ పని చేస్తాడు పని చేయటం, కానీ పర్సనల్ డిజైర్ ఉండదు. ఆ బిహేవియర్ అంతా ఇంపర్సనల్ గా ఉంటుంది. పర్సనల్ డిజైర్ అక్కడ ఏముండదు. అంటే నువ్వు సన్యాసి, నీ మనస్సును నువ్వు బాగు చేసుకుంటే, నీ మనస్సును నువ్వు శుద్ధి చేసుకుంటే నువ్వు సన్యాసితోడు సమానం. తెల్లబట్టలు ఎర్రబట్టలు కట్టుకుంటే నువ్వు సన్యాసి అయిపో. సన్యాసి అంటే అన్ని విడి సర్వసంగం అన్ని అన్ని అన్నిటితో సంఘాలు విడిచిపెట్టినవాడు, అన్నిటితో అనుబంధాలు విడిచిపెట్టినవాడు. నీకు అర్థమవుతుంది? అన్ని బాహ్య పరిస్థితులు అన్నిటితోటి అనుబంధం విడిచిపెట్టినవాడు. ప్రత్యేకంగా సన్యాసికి ఒక ప్లేస్ మీద అటాచ్మెంట్ ఉండదు. మనం అనుకుంటాం చూడండి, కాశీలో వెళ్ళిపోతాం, కాశీలో వెళ్ళిపోతా ఉండే, అరుణాచలం వెళ్ళిపోతా ఉండే, అక్కడికి వెళ్ళిపోతా ఉండే, ఇక్కడికి వెళ్ళిపోతా ఉండే అంటే మన ఇంట్లో వెళ్ళమన్నా వెళ్ళం మనం ఉరికి అనుకుంటూ ఉంటాం. ఒకవేళ కాశీలో 4 రోజులు ఉండి వచ్చేస్తాం, అరుణాచలం 4 రోజులు, కొంతమంది కోపగించి వెళ్ళిపోతాయి, వచ్చి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాం. మళ్ళీ ఎవరైనా కనిపించి రమ్మంటే వచ్చేస్తా ఉంటాం. ఎరుగున వాళ్ళు ఎవరో కనిపించా వచ్చాను వచ్చాను అని చెప్తే రాకూడదని కానీ తీసుకొచ్చి ఇచ్చారని చెప్తాం. దిన్ను నుంచి ఒక అబ్బాయి పారిపోయాడు 10 ఏళ్ళ క్రితం. ఇంటికి రమ్మని ఏళ్ళు కనపడతా అప్పుడు పాలకులు బస్ స్టాండ్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇదేంటిరా నీ కోసం ఇంట్లో వెళ్తున్నారు, ఆడు తీసుకొచ్చేసాడు, రాకపోదాం అనుకున్నాను, ఇటు తీసుకొచ్చి మరి పాలకుల బస్ స్టాండ్లో దిన్నూరు కనిపిస్తారు కదా. నేను రాకూడదు అనుకున్నాను, పైగా పాలకుల బస్ స్టాండ్లో కూర్చోడు ఏంటి? ఎవరో కనిపిస్తారు కానీ తీసుకొచ్చేస్తే నేను రాకూడదు అనుకున్నాను, బలవంతాన్ని ఇటు తీసుకొచ్చాను, కలిసిపోయాడు ఇంట్లో కలిసిపోయాడు. అది పాలకుల బస్ స్టాండ్లో కూర్చోలేదు అసలు. అంటే ఒక రకంగా మళ్ళీ మనమే చీటింగ్ చేసుకోవటం, ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా మళ్ళీ మనమే చీటింగ్ చేయాలి. సన్యాసి ఎవడో అక్కడికి వెళ్ళి చచ్చిపోతా ఉండి ఇక్కడికి వెళ్ళి చచ్చిపోతుంది సన్యాస లక్షణం కాదు. మనసు పవిత్రమైన వాడికి ఇంకోటి, మహర్షులు అంటే మహాత్ములు అంటే యోగులు అంటే కబీరు చెప్పాడు, ఇలా అందరూ గంగానదిలోకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు, జనం అందరూ గంగానదిలో స్నానం చేసి మా పాపాలు పోయినాయి, మా పాపాలు పోయినాయి వచ్చేస్తున్నారు, ఈ పాపాలు అండి ఆ గంగ కప్పి చెప్పేసి పోతే ఆడిపోతాడు అనుకుంటున్నారు. గంగ ఈ గంగ కప్పి చెప్పేస్తారు, వీళ్ళు పాపాలు దేశంలో ప్రభావం లేని గంగలో మునిగేస్తున్నారు, మా పాపాలు అక్కడ పోయినాయి, మా దోషాలు అక్కడ పోయినాయి, స్నానాలు చేసి గట్టి మీదకి వచ్చి మనకు ఆ బట్టలు తీసేసి తడి బట్టలు తీసేసి మా పాపాలని వెళ్ళి గంగానదిలో స్నానం చేసి వచ్చాయంటే ఒక మహాత్ముడు ఈ మధ్య గంగానదిలో పాపాలు ఎలా పోతారు? వీళ్ళందరూ గంగానదిని విడిచిపెట్టేస్తున్నారు పాపాలు. మరి గంగానదిని ఎలా పాపాలు పెడతారంటే ఒక్క మహాత్ముడు, ఒక్క మహర్షి, ఒక్క యోగి, ఒక గాడ్ రిలీజియన్ సోల్స్, 10 మందికి ఒకరి స్నానం చేస్తే గంగానదిలో ఉన్న పాపాలు తప్పొస్తారు. అది గాడ్ రిలీజియన్. 10 మంది జ్ఞానులు అక్కర్లేదు, ఒక్క బ్రహ్మజ్ఞానం వెళ్ళి ఒక బ్రాహ్మణస్థితి పొందిన వాళ్ళు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే గంగానదిలో ఇన్ని పాపాలు గంగానదికి పోతాయంట ఒకరు చేస్తే బ్రహ్మజ్ఞానికి. అది బ్రహ్మజ్ఞానం యొక్క విశేషం, దాని వైభవం అది. బ్రహ్మజ్ఞానం కాశీలో ఉన్న నీళ్ళలో ఉన్న పాపం అంతా పోతున్నట్టు. ఆ నీళ్ళలో ఉన్న పాపం ఇరిగంటుకోదు, ఇది అక్కడ స్నానం చేయటం వల్ల నది పాపం పోతుంది అన్నాడు. అది జ్ఞానం యొక్క బ్రహ్మచ్యుతి పొందిన వాడు యొక్క వైభవం అది. అది రియలైజ్ గాడ్ రియలైజ్ సోల్ యొక్క వైభవం అది. చైతన్యానికి పాపం పుణ్యం ఏముంది అసలు? ఈ చెడ్డ మంచి ఎక్కడున్న మనసులో ఉన్నాయి. ఈ చెడ్డ ఎక్కడుంది? మనసులో ఉంది. మంచి ఎక్కడుంది? మనసులో ఉంది. నీకు ఆ రెండాటి మధ్యలో తిరుగుతున్నంత కాలం నువ్వు హృదయంలోకి వెళ్ళలేవు. నారాయణ నేను హృదయంలోకి లాక్కోడు. ఎక్కడ తిరుగుతున్నారు? గడియారం ముందు తిరుగుతానికి పాపం నుంచి పుణ్యం, పుణ్యంలోంచి పాపం. నేను పాపం చేశాను, అది నేను పుణ్యం చేశాను, పుణ్యం చేసేందుకు ఇది వచ్చేస్తుంది. నీ ఇక్కడ ప్రకృతిలోనే తిరుగుతా అంటే హృదయంలోకి వెళ్ళాక ఎక్కడ వెళ్తారు? వెళ్ళలేరు. ఎక్కడైతే ఈస్తాడు, ఏ హృదయంలో అయితే అంతర్యాములుగా ఉన్నాడో అక్కడ దిగలేరు మీరు. అసలు అంత డీప్ అవ్వలేరు. టు నో ద ట్రూత్ యూ హ్యావ్ టు డీప్ అవ్వలేదు. టు అండర్స్టాండ్ గాడ్ యూ హ్యావ్ టు డీప్ అవ్వలేదు. పైకి ఎగరటం కాదు లోపలికి దిగాలి. పైకి ఎగిరి పట్టడం కాదు లోపలికి దిగాలి. ఎక్కడ దిగుతారు? బరువు ఉన్నవాడు దిగుతాడు, బరువు లేని వాడు ఎక్కడ దిగుతాడు? ఎంతో తూకం ఉన్నవాడు కిందకి వెళ్ళగలడు. ఎక్కడ హృదయం లేదు. తూకం లేనివాడు కిందకి వెళ్తాడు, పైకి తేలిపోతా ఉంటాడు. తూకం లేని మనిషి ఎక్కడికి వెళ్తాడు? పైకి కిందకి దిగిపోతాడు. కామక్రోధ వీక్తానం ఎతిరాం ఎరుచేస్తాం అంటే నువ్వు మనస్సును బాగు చేసుకుంటే సన్యాసితోడు సమానమే. మనస్సును పవిత్రం చేసుకోవాలి, దాన్ని ఏకాగ్రం చేసుకోవాలి, శుద్ధి. ఆ జీవిత లక్ష్యుని మనస్సును బాగు చేసుకుంటే పవిత్రం అవుతుంది. పవిత్రం అయితే ఏంటి? ఆత్మ అంతా అవుతుంది. ఏమవుతుంది? ఆత్మ ఆత్మలో కలుస్తుంది. కానీ నువ్వు కలుస్తావు అంటాడు. నువ్వు కలుస్తావా? వాళ్ళు కొట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, రోజు ఎలా అనుకుని చచ్చిపోతారు. నీకు ఆత్మజ్ఞానం ఏంటన్నారు? వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు, రోజు ఏదోటి ఇలా అనుకుంటా ఉంటానుకో. అలా భూతకాలం మోసేవాడు ఎవడు ఇంతవరకు బ్రహ్మజ్ఞానం అవ్వలేదు. పార్వతి మా అమ్మ నేను బాగా చూశాను, మా నాన్న బాగానే చూశాను పార్వతి అనుకుంటాను. ఇంకా పార్వతికి జ్ఞానం ఏంటి? అంటే ఇందులో రహస్యం ఉంది. మీరు మంచి చెడ్డ చేయకండి అన్నారు. చెడ్డ చేస్తే దుఃఖం వస్తుంది అని, చెడ్డ చేస్తే మంచి చేయండి అన్నారు. మంచి చేస్తే మా సుఖం వస్తుంది కానీ దుఃఖం రాదు. కానీ అంత మాత్రం చేస్తే మీరు బ్రాహ్మణస్థితి రాదు మీకు. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు మిమ్మల్ని మంచి చేయండి అని చెప్పారు శాస్త్రం. మంచి అంటే మీకు సంతోషం వస్తుంది, చెడ్డ చేస్తే వస్తుంది దుఃఖం వస్తుంది. అందుచేత వద్దన్నారు. ఇక్కడ ఈ రెండాట్లోనే మీరు తలకాయ పెట్టి ఎక్కడ ఉంచుదే మీకు బ్రహ్మజ్ఞానం రాదు. ఇది కూడా మనసుకు పరిమితి. మనస్సు ఎంత నిజమో నీ పుణ్యం అంతే నిజమో, మనస్సు ఎంత నిజమో నీ పాపమ్మ కూడా అంతే నిజం, మనస్సు ఎంత నిజమో నీ చెడ్డ కూడా అంతే నిజం. మనస్సు అనే గడప దాని చేయలేదు. అయితే చెడ్డ చేయకండి. ఎందుకు చేద్దన్నారు? దుఃఖం వస్తున్నారు. నీకు దుఃఖం ఆగిపోయినంత మాత్రం చేత నీకు జ్ఞానం మోక్షం వచ్చేస్తుందా? గాఢ నిద్రలో దుఃఖం లేదు మనకి, అయితే మోక్షం వచ్చేసిందా? కామక్రోధ వియుక్తనాం యతీనాం యతచేతసాం అంటే ఇది పెర్ఫెక్ట్ కాదు. దాన్ని అలా కంట్రోల్లో ఉంటాం. నీకు అర్థమవుతుందా? అంటే మనకి భగవంతుడు డూస్ అండ్ డోంట్స్. ఏంటంటే డూస్ అండ్ డోంట్స్. డూస్ అంటే భగవంతుడు చెప్పిన పని మనం చెయ్యాలి, వద్దని పని చెప్పు వద్దని చెప్పింది మానేయాలి. ఎందుకని? తర్కానికి వెళ్ళకూడదు. ఎందుకని? తర్కానికి వెళ్ళకూడదు. మన తర్కానికి వెళ్తే బుర్ర పాడైపోతుంది. డూస్ అండ్ డోంట్స్, అది వద్దని చెప్పింది మానేయటం, చేయమని చెప్పింది చేయటం. ఆ చేయమని చెప్పింది మనకి ఇష్టం లేకుండా పోయినా చేయాలి. మనకి ఇష్టం లేకపోయినా చేయాలి. ఎందుకు చెప్పాడు అంటే దేవుడు చెప్పాడు కాబట్టి. భగవంతుడు ఏ పని అయితే చెప్పాడో అది మీకు ఇష్టం లేకపోయినా చేయాలి. ఎందుకు చెప్పాడు? ఆయన చెప్పాడు కాబట్టి చేయండి. తర్వాత వచ్చే ఫలితం ఆయన చూసుకుంటాడు. తర్వాత మేము ఎప్పుడు అనుగ్రహించాలి, ఎలా అనుగ్రహించాలి? ఆ ముహూర్తాన్ని పెట్టుకుంటాడు. మీరు ఇప్పుడు పెళ్లి ఎలా సెటిల్ అయితే ఈవేళ పెళ్లి చేశారు, కొంత టైం పడుతుంది. అలాగే అసలు మీరు సాధన చేస్తాంటే మీకు మోక్షం ఇచ్చే ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇప్పుడు ఇంతవరకు మన మన భారతదేశంలో 100 మంది జ్ఞానులు ఉన్నారనుకోని మాట్లాడుకో. ఈ 100 మంది జ్ఞానులకి ఏ ఒక మార్గం ద్వారా 100 మందికి రాలేదు. 100 మందికి 100 మార్గాలు రావచ్చు. పక్షి ఎగురితంటే ఆధారణ ఏంటనే పక్షి ఎగిరిందని ఎవరు చెప్పగలరు? రెండేట్ల బండి వెళ్తాంటే ఈ దారిని వెళ్ళిందని చెప్పవచ్చు. పక్షి ఎగిరి వెళ్తాంటే అదే దారిని వెళ్ళిందని చెప్పగలం. అలాగే భగవంతుడు ఎవరిని అనుగ్రహించాడో, ఎప్పుడు మోక్షం ఇస్తాడో అది తెలియదు. ఎవరికి ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు. రమణ మహర్షి గారిని మరణానుభవం ద్వారా ఇచ్చాడు. ఆయనకి ఎలా ఇచ్చాడు? మరణానుభవం ద్వారా ఇచ్చాడు. మరొకరికి మరో రకంగా ఇస్తాడు. మరొకరికి రామకృష్ణుడి సాధన బలం. ఆయన కొంచెం యాక్టర్. ఆయన రామకృష్ణ పరమహంస గారు కొన్ని ఊరికి అలా అంటాడు, యాక్షన్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా రామకృష్ణుడితోటి ఎవరైనా మీరు చెప్పింది చాలా బాగుందని ఎవరంటారు, థ్యాంక్స్ చెప్పవయ్యా, ఇది అవల సంతోషం మనసు అంటారు. అవును, ఆయన జ్ఞానం వచ్చింది, అవల సంతోషం పోలేదు ఆయనకి. ఒక ప్రవృత్తి, మీరు చెప్పింది చాలా బాగా చెప్పిందండి పరమహంస గారు, రామకృష్ణ మీరు చెప్పింది చాలా బాగా థ్యాంక్ యూ చెప్పలేదు. బో ఊరికి వెళ్ళిపోతారా? వినేసి వెళ్ళిపోవటం నాకు థ్యాంక్ యూ చెప్పక్కర్లేదా? అది ఉపలాటం, అది అహంకారం కాదు. ఏంటది? ఉబలాట అనమాట. కొంతమంది మనుషులు ఉబలాట మనుషులు లోపల ఏముంది, లోపల గొల్లే ఏంటి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాడని అలా అంతస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. ఎలా చెప్పాను అయ్యా, చాలా బాగుందని, మరి చాలా బాగుందని చెప్పి థ్యాంక్ యూ చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. అలానే మనలాగా మనతో మన కోణం తోటి పోల్చుకోకూడదు. ఆయనకి 16 మంది ఒంటిని శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఒంటిని కిచెన్ క్యాబినెట్ అంటారు. ఏమంటారు ఆయన అంటే ఒంటింట్లోకి వెళ్ళిపోతారు. అలా 16 మంది ఉన్నారు అంటే ఈదుగుమందరు కూర్చోరారు. మనం ఎక్కడికైనా వెళితే మనకు పరిచయం ఉంటే ఈదుగుమలో కూరుస్తాం, వాళ్ళు లోపల పిలిస్తే వెళతాం. ఈ 16 మంది వాడికి వెళ్ళిపోతారు, డైరెక్ట్కి వెళ్ళిపోతాం. అందులో రామకృష్ణ ఉందని మెడ్రాస్ రామకృష్ణ మఠం స్థాపించాడు ఆయన. ఆయన అభివృద్ధి చేశాడు మెడ్రాస్ రామకృష్ణ మఠం. అన్నాడు అది బిఏ సెకండరీ చదువుతున్నాడు. ఫస్ట్ టైం అప్పుడే రామకృష్ణ దగ్గరికి వచ్చాడు. ఏ రామకృష్ణ అప్పుడు ఏదో పేరు ఉండేది ఆయనకి, రామకృష్ణ కాదు ఏదో పేరు. తర్వాత ఆయన గురువు గారి పేరు పెట్టుకున్నాడు. రామకృష్ణ ఏంటి నీ మనస్సు డబ్బు మీదకి వెళ్ళిపోతాను రా, కొంచెం నీ మనస్సు అది ఓడబడతాను. నువ్వు నా ఎన్నో సర్కిల్ వాడు, నువ్వు నా అంతేవాసి, నా ఎన్నో సర్కిల్ వాడు. రేపు పొద్దున భవిష్యత్తులో నా పని చేయాలి. నువ్వు నీకు తెలియకుండా నీ మనసు డబ్బు మీద వెళ్ళిపో, పూడపోసిన ఉండిపోయింది నీకు డబ్బు వాసులు. ఇప్పుడు ఈ వాసులు నీకు గెంటేస్తాను, డబ్బు బయటకు గెంటేస్తాను. ఇసునకర్రలు వేయకండి, ఇసునకర్రలు ఎవరు వేయకండి, అది వచ్చేస్తాను. ఇక పూడప సంస్కారం గెంటుతుంది. ఆ పూడపకి యాబిట్టు ఓల్డ్ కాబట్టి గెంటుతాను. ఇప్పుడు నేను ఉండగా ఇది ఆఫ్ చేసి తర్వాత నా పని నువ్వు చేసి పెట్టాలి. అది నీకు ఆ సంస్కారం అంటే నా పని నువ్వు చేయలేవు. నేను ఉండగానే ఆ వాసన ఓడగొట్టేసి వెళ్ళిపోతాను. రామకృష్ణాలు ఆయన శిష్యులు ఎక్స్రే స్కానింగ్ శరీరాన్ని స్కానింగ్ ఎలా చేస్తారో డాక్టర్లు ఆ శిష్యులు అందరిని అలా చూసుకోడు. ఇక నీళ్ళ బలగినంత కనిపిస్తాను నేను ఇవన్నీ సర్దుకుని వెళ్తాను, ఇవన్నీ ఓడగట్టి వెళ్తాను. నీళ్ళ బలగినంత అందరితో చెప్పడు, అలాగే అందరితో చెప్పడు. బజార్లో పడ్డా 16 మందికే ట్రైనింగ్. ఇంకా దాని అనంతరం పని చేస్తూ ఉండాలి. వాళ్ళు ఈశ్వర కోటి అంటారు. వాళ్ళు ఏమంటారు? ఈశ్వర కోటి అంటే పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళిపోతారు, కిందకి వెళ్ళాలంటే కిందకు వచ్చేస్తారు. మనమందరం జీవ కోటి. మనమందరం మోక్షానికి వెళ్ళిపోయి మన కాపారం మన వాళ్ళు రావడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం మోక్షానికి వెళ్ళిపోయామనుకోండి, మన ఇంకా కాపారం రాలేము మనం. వాళ్ళు ఈశ్వర కోటి, ఆ 16 మంది. వాళ్ళు మోక్షానికి వెళ్ళాలంటే వెళ్ళిపోతారు, స్వర్గానికి మళ్ళీ కాపారం రావాలంటే వచ్చేస్తారు. మనం అక్కడ పడి ఉండవలసి కానీ ఇక్కడ రాలేదు. ఇంకా అంటే మనం స్వాతంత్రం కాదు, వాళ్ళ స్వాతంత్రం. మనకి మోక్షం వస్తుంది, మళ్ళీ బాడీ తొడగలేదు అవసరాన్ని బట్టి. వాళ్ళ అవసరాన్ని బట్టి బాడీ తొడగలరు, బాడీ లేకుండా ఉండగలరు, బాడీ చోట ఉండగలరు. వాళ్ళు ఈశ్వర కోటి, వాళ్ళు జీవకోటి కాదు. వాళ్ళు ఈశ్వర, మనందరం జీవకోటి. మనం ఏదో పాగుతున్నాం, పాకి అక్కడ ఏదో పొందుతాం చివరికి. కానీ మనం అక్కడికి వెళ్ళాక మళ్ళీ కాపారం పంపమంటే పంపరు. వాళ్ళు అలా కాదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటి? ఈశ్వరు ఇండిపెండెంట్, వాళ్ళకి స్వతంత్రంగా ఉంటారు. వాళ్ళు సనత్ కుమారుడు, వాళ్ళు అటువంటి వాళ్ళు. రామకృష్ణురాళ్ళు పైకి పైఅంతస్తులోకి వెళ్ళిపోవాలంటే పైఅంతస్తులోకి వెళ్ళిపోతారు, మనం కిందకి రాలేని పైకి వెళ్ళిపోయాక ఈశ్వర కోట్లు ఉన్నప్పుడు మళ్ళీ కిందకు వచ్చేస్తారు. మళ్ళీ ఎప్పుడు పైకి వెళ్ళాలంటే వాళ్ళ సంఖ్యారం వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఈశ్వర కోటి. అదే రామకృష్ణ నువ్వు ఆనందం వేరు, ఆనందం అనుభవించాలనుకుంటున్నావు, ఆనందం కావాలి, ఆనందం కావాలి అంటున్నా నువ్వు, నీకు ఆనందం కావాలి, ఆనందం వెలుగు అయిపోవాలి. నీకు ఆనందం ఏంటి, నువ్వే ఆనందం అయిపోవాలి, నువ్వే పంచదార అయిపోవాలి, నువ్వే తీపి అయిపోవాలి. నేనున్నాను, ఆనందం ఉంది, నేను ఆనందాన్ని ఎంజాయ్ చేస్తాను, నేను ఆనందాన్ని అనుభవిస్తాను. అప్పుడు ఎన్ని వచ్చినాయి, రెండు వచ్చినాయి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళి నువ్వు పత్రమయ్యే ప్రమాదం, గింటేస్తాను నేను లోపల గింట, ఆనంద సముద్రంలో గింటేస్తాను. ఇంకా నేను అనుభవిస్తాను తలం పక్కడేముండదు, అది ఆనంద సముద్రం, శాంతి సముద్రం, అక్కడ అందరి మిమ్మల్ని గింటేశారే అని చెప్పుకుంటాడు వాడు రామకృష్ణుడు. అది తిని తిది కూడా చెప్పాడు, అది ఏది నేను తినద్దు, అత్యనద్దు తెలుస్తాను అంటే అది చనిపోయాక ఈ పని వాళ్ళు చేసి పెట్టాడు. ఇది అత్యనద్దు ఇచ్చాను, ఏం తిన్నా అత్యనద్దు ఇస్తాను. అదేంటండి, వివేకానంద తింటున్నాడు, బుల్లి నరేంద్రుడు తింటున్నాడు, మీ చెరు నరేంద్రుడు తింటున్నాడు, మేమేం చూసి తినకూడదు, వీళ్ళు తినకపోడు వాడు గురువు గారు ఇరే ఆడు ఆడు తింటే తింటాడు కదా, ఆడు చిన్న పాడవడం, మీరు తింటే పాడైపోతారు. ఆడు మీరు ఉరికాయ ఆదర్శంగా పెట్టుకోండి కానీ ఇమిటేట్ చేయొద్దు. ఆడు మాంసం తిన్న పాడవడు, చేపలు తిన్న పాడవడు, సిగరెట్లు దాల్చుకున్న పాడవడు, ఆడు కూడా మీరు వెళ్ళకండి, ఉరికి మీరు ఆదర్శంగా పెట్టుకోండి. మీరు ఆయన ఆదర్శంగా పెట్టుకుని ఆ ఏ కాలం మాంసం తిన్నాడని చెప్పి నేను తింటాం ఎలా మొదలు పెట్టకండి. నేను తింటాం ఇప్పుడు కృష్ణుడు ఏదో కొండ ఎత్తేసాడు మన అత్తగలం, వాడు చిటికిన వేలతోటి గోవర్ధనగిరి పైకి ఎత్తేసాడు, మరి మనం ఎత్తగలం అంటే వాళ్ళని చూసి సంతోషించవలసింది కాదు. అదే రాధాకృష్ణ చెప్పాడు, మీరు అద్వైతం దాకా వెళ్ళిపోక్కర్లేదు, ద్వైతంలో కూడా మీరు భగవంతుని ఎంజాయ్ చేయండి, అని ఎంజాయ్ చేయగా చేయగా మీకు తెలియకుండా ఆనందాయకం అయిపోతారు. ట్రూత్ ఈజ్ నాన్ రియాలిటీ కానీ డ్యూయాలిటీని కూడా మీరు ఎంజాయ్ చేయగా చేయగా నాన్ డ్యూయాలిటీలోకి వెళ్ళిపోతారు. బట్ ట్రూత్ ఈజ్ నాన్ రియాలిటీ, డ్యూయాలిటీ ఇస్ నాట్ ట్రూత్. కానీ మీరు భగవంతుని పరంగా మీరు డ్యూయాలిటీని ఎంజాయ్ చేస్తుంటే నాన్ డ్యూయాలిటీ లాయక్యమైపోతారు. కృష్ణుడు చెప్పింది నాకు రోజు జ్ఞాపకం వచ్చింది, ఎంజాయ్ ఎటర్నటి, ఎంజాయ్ బ్లిస్ ఎవ్రీ టైం. మేము గుళ్ళోకి వెళ్తే శాంతిగా ఉంటుంది అందుకే మాకు శాంతిగా లేదంటే మాటలకు అర్థమేంటి అంటున్నాడు. ఆ వివేకవంతుడు మాట్లాడే మాటల మా కాపారం ఏం బాగుందని అరుణాచలంలో బాగుందంటే అది బుద్ధిమంతులు మాట్లాడే మాటలు అంటే నీకు అర్థం ఏంటండి, చెప్పకుండా చెబుతున్నాడు అలా అనుకుంటాను, నీకు సబ్జెక్ట్ అర్థం అవటలేదు. ఒక కాలంలో దేవుడు ఉండి ఇంకో కాలంలో దేవుడు లేకపోతే, ఒక ప్రాంతంలో దేవుడు ఉండి ఇంకో ప్రాంతంలో దేవుడు లేకపోతే అది దేవుడా, అది దేవుడు ఎలా అవుతాడు. కామక్రోధ వియుక్తనాం యతీనాం యథశాస్త్రం పేద అభితో బ్రహ్మ నిర్మాణం, వాడికి ఏం చెప్పాడంటే బ్రహ్మ నిర్వాణం అంటే బ్రాహ్మస్థితి కామక్రోధాల నుంచి ఎవడైతే విడుదలయ్యారో, ఎవడైతే శుద్ధి ఎవడైతే తన అంతఃకరణ శుద్ధి చేసుకున్నాడో, ఎవడైతే తన ఇంద్రియాలను నియమించుకున్నాడో, ఎవడైతే తన మనస్సును శుద్ధి చేసుకున్నాడో, వాడికి విద్యాత్మానం, విద్యాత్మానం అంటే ఆత్మానుభవం పొందినవాడు, బ్రహ్మానుభవం పొందినవాడు, అద్వైతానుభవం పొందినవాడు. నీకు అర్థమవుతుందా, వీడు ఎప్పుడు పొందుతాడు, రాగద్వేషాల నుంచి విడుదల పొందినవాడు, మలిన మనస్సుతోటి ఈ మల దోషంలోంచి, విక్షేప దోషంలోంచి, ఆవరణ దోషంలోంచి విడుదల పొందినవాడు ఏం పొందుతాడు, విద్యాత్మానం, ఆత్మను తెలుసుకునేవాడు అవుతాడు. ఏమవుతాడు, బ్రహ్మను తెలుసుకునేవాడు అవుతాడు. వాడు నిర్వాణ సుఖాన్ని నీకు అర్థం, పరమాత్మ సుఖాన్ని అన్ని కాలాల్లో అందరూ అనుభవిస్తూనే ఉంటాడు. వాడి శరీరం ఉన్నవటే శరీరం పోయినా ఒకటే, ప్రపంచం ఉన్నవటే ప్రపంచం పోయినా ఒకటే, మా అందరం చనిపోయేటప్పుడు దేహం కనపడదు, ప్రపంచం కనపడదు, ప్రపంచం ఏమైపోతుంది, ఈ పాలకులు సినిమాలు ఏమైపోతాయో ఏదో అనుకుంటాం. నాకు అక్కడ 2 ఎకరాలు కొబ్బరి తోట ఉంది, ఆ కొబ్బరి తోట ఎవడని తినేస్తాడేమో. ఆ భూమిలాగా ఉంటుంది. ఒకడు కొంటా ఉంటాడు, ఒకడు అమ్ముతా ఉంటాడు, వాడు కొంటా ఉంటాడు, అమ్మేవాడు కొంటూ కొనేవాడు ఏమో నవ్వుకుంటాడు, అమ్మేవాడు ఏడ్చి ఏడుస్తూ ఉంటాడు. భూమి మటుకే అలాగే ఉంటుంది, దానికి వికారాలు లేవు. ఆ భూమి ఆ పొలం కొన్నాళ్ళు ఒకటి ఏడుస్తాయి, ఆ పొలం నాదని ఇంకో కొంతకాలం నాకు నాకేది అదేమి ఏడవుతుంది, అలాగే ఉంటుంది. అమ్మేవాడు ఏడుస్తాయి, పాపం నేను పాడైపోయాను అమ్మేసుకున్నాను, కొనివాడు నవ్వుకుంటాడు. ఆ భూమి ఏడవదు నవ్వదు. భూమికి గొడవ కావాలి, దాని వారి అయితే ఎవడకు కావాలి? ఎడంచైనా ఒకటి పురసైనా ఒకటి ఆడు హా ఇక్కడి ఇదంటే నాకు ఇది బాగా ఇష్టం. కృష్ణుడు చెప్పిన ఇది ఒకే బట్ ఎంజాయ్ బ్లీస్, ఎంజాయ్ ఎటర్నిటీ, ఎంజాయ్ లిబరేషన్, ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ టైం. ఎక్కడున్నా అది కాపాడవాలి, అక్కడ కూడా రావాలి. ఎక్కడన్నా కాశీ ఎవరైనా రామేశ్వరం ఎదురు వేరు ఎదురు టైం, అప్పుడే కదా అనుభూతి ఒక రావాలి. అప్పుడు నువ్వు ఉదాత్తమైన స్థితిని పొందిన అప్పుడు నీ నా అప్పుడు కాదు నా స్వరూపం ఏమను అది నా చిన్న దేవుడు ఉన్నాడండి. కాపాలను దేవుడు లేడు, లంక కొడట్లో దేవుడు లేడు, కాశీలోనే ఇక్కడ లేడంటే అటువంటి గాయంకి నేను స్వరూపం ఏమను, అటువంటి ముద్దబ్బాయిలకి నేను స్వరూపం ఏమను, నా స్వరూపం ఇవ్వను అన్నాడు. ఆయన అనుగ్రహం లేకుండా స్వరూపం రాదు మనకు. నీకు అర్థమవుతుందా? ఇందాక చెప్పాను ఈశ్వరుడు నారాయణుడు ఆయన మనల్ని గుంజుకోవాలి, కానీ మనంతా మన లోయల్లోకి దిగలేము. ఇప్పటికే మనం మంచివాళ్ళు, మిమ్మల్ని మంచివాళ్ళని ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడా? అలా మీరు అందరం మేము మంచివాళ్ళు, మేము బుద్ధిమంతులు, మీరు బుద్ధిమంతులు ఎవరు చెప్పాడు? అది మీకు మీరు సర్టిఫికేట్ ఒకటి మీ నెత్తిపై మీరే అక్షంత్రయ చేసుకుంటారంటారంటే ఇంకెవడ కనపడక ఏం చేసుకుంటున్నారు? ఎవడో మనకు ఈశ్వరుడు లేకపోతే మనం ఏం చేసుకుంటున్నాం? కొంతమంది ఏం చేస్తారంటే సన్మానాలు ఎవడ చేయబోయి పురమాయించుకుంటారు. ఆ జిన్నులు వచ్చిన దగ్గరికి 100 మంది తీసుకురండి, నేను 15 రోజులు వస్తున్నాను, మీరు ఆ గుడి దగ్గర నన్ను ఊరేగింపు తీసుకెళ్లాలి, ఖర్చులు ఎంత అయితే నేను ఇచ్చేస్తాను. మరి ఏం చేస్తారు? ఎవడో చేయబోయి ఏం చేస్తున్నాను? జిన్నులు వచ్చిన దగ్గర 100 మంది పెట్టండి, గుడి దాకా ఊరేగింపు పెట్టండి, అక్కడ గుడిలో మీటింగ్ పెట్టండి. గుడి దగ్గర మొత్తం అక్కడ సన్మానాలు, దండలైట్లు, ప్రశంసా పత్రాలు, పంచరత్నాలు అక్కడ చదివేయండి. మరి డబ్బులేమి మీకు ఇచ్చేస్తాను కదా, అని నాకు చేయండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా మంది గౌరవాలు పొంది ఈ బాపజ్జనం కావాలని చేయించుకుంటున్నారు కొంతమంది సన్మానం. ఏమొస్తుంది అడిగి ఏమి రాదు. ఏళ్ళ గురించారన్నాడు యేసుక్రీస్తు. ఓ తండ్రి వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు క్షమించి ఆశీర్వదించు. ఆయన చిరు వేసేటప్పుడు ఆయన కోపం తెచ్చుకోలేడు. వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. అంటే బ్రహ్మజ్ఞానం గురించి భగవంతు ఎంత దూరం తీసుకెళ్ళి ఆయన స్నానం చేస్తే గంగారంలో పాపం పోతున్నాడు. అంటే బ్రాహ్మిస్తే చట్టిగా వేలాది మందిలో కోట్లాది మందిలో ఎవడో ఒకటి సాధన చేయాలి. అందరూ సాధన చేయరు, ఎవడో ఒకటి సాధన చేయ ఎవడో ఒకటి చేస్తాడు. లక్షలాది మందిలో ఎవడో ఒకటి చేస్తాడు. అలా చేసి లక్షలాది మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను పొందగలడు. బహుజన్మలు సాధన చేసి, బహుజన్మలు కృషి చేసి అలా మనకు భక్తి ఉందనుకుంటున్నాం, కానీ భక్తి లేదు. ఏం చేయాలి? భక్తి లేని మూలన భగవంతుడు చెప్పిన మాట మీద మనకు నమ్మకం కలుగుతున్నాడు. యేసుక్రీస్తు 10 నిమిషాలు మాట్లాడే ఒక మాట అనేవాడు విశ్వాసహీనులు అన్నారు. నేను చెప్పింది మీరు వింటున్నారు, కానీ ఎవరికి నమ్మకం కలగటానికి లోపల చిత్తశుద్ధి అయ్యి విశ్వాసహీనులు అన్నవాడు. అంటే మీకు వింటున్నారంటే మీకు విశ్వాసం కలగదు. అంటే విశ్వాసం కలగటానికి మీలో లోపల పవిత్రత లేదు, లోపల యోగ్యత లేదు, లోపల అర్హత లేదు. యూ ఓన్లీ గెట్ వాట్ యూ డిజర్వ్. నాకు అరగత మించి నీ అరగత మించి బయట నువ్వు ఓట్లు వేయించుకోవటం వల్ల నీకేమి రాదు. నీ అరగత మించి, నీ యోగ్యతకు మించి ఏమీ మించి రాదు నీకు. నీ అరగత లేకుండా, యోగ్యత లేకుండా నీకు ఓట్లు వేయించుకోవచ్చు, కానీ మోక్షం రాదు. నీకు నిర్వాణ సుఖం పొందలేవు, స్వర్గరాజ్యం పొందలేవు. నీ కింగడ మాత్రమే ఇచ్చింది. ఎక్కడ ఎన్ని లోకాలని తిరుగుతారు? ఎన్ని గ్రామాలను తిరిగితే స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉన్నది. నీ హృదయంలోనే స్వర్గరాజ్యాన్ని వెతుక్కోవటం మానేసి, నీ హృదయంలోనే స్వర్గరాజ్యాన్ని తడుముకోవటం మానేసి ఎన్ని గ్రామాలు తిరుగుతారు, ఎన్ని యాత్రలు తిరుగుతారు?
అది తట్టండి. నీ హృదయంలో స్వర్గరాజ్యం ఉంది, అది తట్టండి తెరుగుబడుతుంది. ఆ కవా తలుపులు తట్టండి తెరుగుబడుతుంది, అడగండి ఇవ్వబడుతుంది.
అంటే మనం అందరం చేసి, మీరు నేను అందరం, మనం అందరం చేసి పొరపాటు ఏంటంటే ఒకటే పొరపాటు, 90 పొరపాట్లు. సుఖం కోసం, శాంతి కోసం, ఆనందం కోసం ప్రపంచంలో వెతుకుతున్నాం. మన అందరం చేసి పొరపాటు కామన్ గా చేసేది అందరూ ఇదే. మన సుఖం కోసం ప్రపంచాన్ని వెతుకుతున్నాం, మన శాంతి కోసం ప్రపంచాన్ని వెతుకుతున్నాం, ఆనందం కోసం ప్రపంచాన్ని వెతుకుతున్నాం. ఎక్కడ ఆనందం లేదో, ఎక్కడ శాంతి లేదో, ఎక్కడ సుఖం లేదో అక్కడ వెతుకుతున్నాం. నువ్వు కోటి జన్మలేస్తున్నా దొరకదు. వెతుకు వస్తువు ఎక్కడ ఉందో అక్కడ వెతికితే రేపైనా దొరుకుతుంది మనకి. వస్తువు ఎక్కడైతే లేదో అక్కడ ఎన్ని కోటి జన్మలేస్తున్నా దొరకదు. బయట లేదు అసలు. ఎక్కడైతే వస్తువు లేదు అక్కడ వెతికినా ఏం జరుగుతుంది? మీరు ఇంటికాడ వస్తువుని పడేసుకుని, మీ పర్సు ఇంటికాడ పడేసుకుని వచ్చి మీరు గీతాభవనం అమ్మగారి ఇంటికాడ వెతికితే ఏం జరుగుతుంది? మీ ఇంటికాడ వెతికితే ఇవాళ కాపాయినా రేపైనా జరుగుతుంది. అందుకని మీ ఇంట్లో వస్తువు పడేసుకుని రోడ్డు మీద వెతికితే ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ ఉందో అక్కడ వెతికితే ఒక రోజు ఆలస్యం జరుగుతుంది. మా అందరం చేస్తున్న పొరపాటు. మనకు మోక్షం వచ్చినా దేవకోటి ఈశ్వర కోటి స్పెషల్, వాడు స్పెషల్ అంటే వాడు అనిపించే ఆనందం మనం అనిపిస్తాం. కానీ పైకి వెళ్ళాలని పైకి వెళ్తారు, కిందకి వెళ్ళి కిందకు వచ్చేస్తారు. మన ఉనికి పై మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ కిందకి రాలేము మనం. వాడు ఈశ్వర కోటి. అది ఈశ్వర కోటి. ఇప్పుడు కృష్ణుడు ఆయన స్వరూపం మనకి ఇచ్చేసాడు అనుకోండి, నీకు అర్థమవుతుంది. కృష్ణుడు ఆయన స్వరూపం, ఆయనకున్న శాంతి, ఆయనకున్న సుఖం, ఆయనకున్న ఆనందం అన్ని మనకు అనుభవంలోకి వచ్చేస్తాయి. కానీ గోవర్ధన పర్వతం ఎత్తలేము మనం. ఆ కొండలు పిండి అయిపోతారు, ఇప్పుడు ఎత్తకలేము. బాల్చాలి నీళ్ళు ఎక్కలేము మనం. బాల్చాలి నీళ్లు పోయటానికి నలుగురు ఉండరు కాపల, నలుగురు సాయం పట్టారు. ఎవరి శరీరం ఆలయం మోసుకోలేకపోతున్నాము, ఇంకా బాల్చాడు నీళ్ళు ఎక్కడెత్తగలం? ఎవరి వంటలు చేసుకోలేకపోతున్నారు? ఎవరి శరీరం గోవర్ధన పర్వతం వదిలేయండి. ఒకవేళ మీకు మోక్షం వస్తే గోవర్ధన పర్వతం ఇచ్చేద్దాం అనుకున్నా అది కుదరదు. అది వాడు ఈశ్వర కోటి. ఎవడాడు వాడు? ఈశ్వరుడు, నారాయణుడు. అనుకుంటే అవ్వలేదు, అనుకుంటే అవ్వలేదు. కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కదా, పైనుంచి కిందకు వచ్చిన వాడు. నేను కాలు అన్నాడు. భీష్ముడిని చంపమనుకో, ద్రోణుని చంపమనుకో, నేను కాల రూపంలో నా టైం వచ్చేవాడికి, ఆయనకు మరొక టైం వచ్చేవాడికి ఆయన ప్రాణాలను తోడేస్తా అన్నాడు. వాడు గీతలో చెప్తాడు. మనకు చెప్పిన వాడెవడు? కృష్ణుడు. విన్నవాడెవడు? కృష్ణుడు. రాసిన వాడెవడు? కృష్ణుడు. ఆయన చెప్తే యాదవుల్లో కృష్ణుడు నేను. భగవంతుడు చెప్తున్నాడు. వాడు స్వామివారు చెబుతున్నారు, స్వామివారు యాదవుల్లో కృష్ణుడు నేను, పాండవుల్లో అర్జునుడు నేను, మునుల్లో వ్యాసుడు నేను. మీరు ఫాలో అండి ఇక్కడ గమ్మత్తుడు. మనం ఏమనుకుంటున్నాం? అర్జునుడు వేరు అనుకుంటున్నాం, కృష్ణుని వేరు అనుకుంటున్నాం, రాసిన వాడు వేరు అనుకుంటున్నాం. ఏం చెప్పాడు? పాండవులు అర్జునుడు నేను, యాదవుల్లో కృష్ణుడు నేను, మునుల్లో వ్యాసుడు నేను. అంటే రాసిన వాడు ఆయనే, చెప్పిన వాడు ఆయనే, విన్నవాడు ఆయనే. అది అక్కడ మహత్యం గీతలో ఉన్న మహర్షులు. అంటే భగవంతుడు స్వయంగా చెప్పిన గ్రంథం భగవద్గీత. ఉంటే ఉపనిషత్తుల్లో ఋషులు అభిప్రాయాలు చెప్పారు, ఉపనిషత్తుల్లో వాళ్ళ అనుభవాలు చెప్పారు ఋషులు. వాళ్ళు అనుభవించి వాళ్ళ అనుభవాన్ని చెప్పారు ఉపనిషత్తు. ఇది అలా కాదు, అనుభవంతో అంటే స్వయంగా ఈ సృష్టికంతా ఎవడైతే యజమానో, ఈ సృష్టికంతా ఎవడైతే ప్రభువు, ఆడు ముఖంలోంచి వచ్చిన గంగటి భగవద్గీత. గంగానది విష్ణువు పాదాల్లోంచి వచ్చింది. కానీ భగవద్గీత విష్ణువు పాదాల్లోంచి రాలేదు, విష్ణువు ముఖంలోంచి వచ్చింది భగవద్గీత.
అది భగవద్గీత యొక్క వైభవం. ఏం చేస్తారో ముందు మీరు తరించిన ఆచార్య ఎవరు ఏమన్నారు, గేయం గీత నామ సహస్రం, గీత అంటే భగవద్గీత, చాలా గీతలు ఉన్నాయి, గీత అంటే భగవద్గీత. గేయం గీత ఈ రెండు చదువుకోండి, విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోండి, గీత చదువుకోండి, మీరు బాగుపడటానికి 90 పుస్తకాలు అక్కడ ఈ రెండు, అంటే మిగతా ఏం చదవద్దని కాదు, ఈ రెండు చాలు మీరు బాగుపడటానికి. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, మీ కర్మయోగం బాగా అభ్యసిస్తే, అంటే సత్కర్మ నిష్కామంగా చేస్తే, సత్కర్మ నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి కలుగుతున్నాడు. ఏమన్నాడు, చిత్తశుద్ధి కలుగుతున్నాడు. కానీ మీకు బ్రహ్మజ్ఞానం కలిగితే ఆవరణ దోషం పోతున్నాడు, మీకు బ్రహ్మజ్ఞానం కలిగితే ఆవరణ దోషం పోతున్నాడు. మరి మొదటిదేంటి, మన దోషం. అంటే నిష్కామ కర్మ చేసేవాడికి పూర్వజన్మ నుంచి వస్తున్న మన దోషం పోతుంది. ఇంకో దోషం ఏంటి, ప్రతి జీవుల్లో ఉంటాయి దోషాలు. ఏమంటే మాలో ఎవరి దోషం లేదని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు వంచన చేసుకోవటం. ఇంకో దోషం ఏంటి, విక్షేప దోషం అంటే మనస్సు మాట మాటకి పరిగెత్తిపోతా ఉంటుంది. అది జపం చేయడు, ధ్యానం చేయడు. జపం కూడా మీరు ఎలా చేయాలంటే, ఉడితే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం అలా మీరు ఎప్పుడో పొద్దున్న 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు చేసి వదిలేస్తున్నారు. మీకు అర్థం వస్తుంది, మిగతా టైం అంతా లోకానికి ఇచ్చేస్తారు. మిగతా మన అందరం దేవుడికి దగ్గర అవుదాం అనుకుంటున్నాం, కానీ లోకానికి దగ్గర అవుతున్నాం. మనందరం దేవుడికి దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. కానీ మనసులో ఏమనుకుంటున్నాం అంటే దేవుడికి దగ్గరగా ఉన్నాం, లోకానికి దూరంగా అనుకుంటున్నాం. కానీ ప్రాక్టికల్ గా దేవుడికి దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. అనుకునేది జరిగేది, అనుకునేది జరిగేది. తర్వాత ఇంకోటి, విక్షేప దోషం ఎలా పోతుందంటే మల్ల దోషం ఎలా పోతుంది, ఇది సత్కర్మ నిష్కామంగా చేయాలి. అయితే టామ్ టామ్ కోసం చేయకూడదు, అందరూ మెచ్చుకుంటారని చేస్తే అది నిష్కామ కర్మ కాదు, అది సత్కర్మైనా నిష్కామం కాదు. మీరు అందరూ మెచ్చుకుని చాలా సార్లు ఎవరో మెచ్చుకోవచ్చు, మంచి పని చేయాలి. అందరూ మెచ్చుకోరు వాడికి, లోకంలో లోకం ఉండాలి. ఆ లోకంలో లోకవాసులు ఉంటారు కదా, వాడికి అందరూ మెచ్చుకుంటారంటే పని చేస్తాడు, అది చేయలేడు. అహంకారాలు ఇంటికి అహంకారాలు మెచ్చుకోవడం వల్ల మీకు కలిసి వచ్చింది ఏంటి, 10 అహంకారాలు అంటే 10 సున్నలు అన్నమాట. ఈ 10 సున్నలు కూడా ఒకటి రాదు, 0 వస్తుంది. మీరు 10 సున్నలు కూడండి ఇంటికేది, 0 వస్తుంది కానీ ఒకటి రాదు. అహంకారం వాడు 10 మంది మనం మెచ్చుకుంటే మనకు వచ్చేది ఏమి లేదు, ఇంకా 0 వస్తుంది. మీరు 10 సున్నలు కూడితే ఒకటి రాదు, 0 వస్తుంది. తర్వాత నిష్కామ కరంలో ఏం పోతుంది, మల దోషం పోతుంది. ఇంకోటి ఏంటి, విక్షేప దోషం. విక్షేప దోషం చాలా మంది పాపం చదువుకోవాలని శ్రద్ధ ఉంటుంది, చదువు రాదు. విక్షేప దోషం కొంతమందికి చదువుకోవాలి బాగుపడాలని ఉంటుంది, శరీరం ఎక్కడ ఉంటుందో మనసు అక్కడ ఉండదు. మంచివాళ్ళు ఆడు బుద్ధిమంతుడే, చదువుకోవాలన్న అభివృద్ధిలోకి రావాలన్నా ఏకాగ్రత కుదరదు. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇది ఓన్లీ కీ టు సెంటర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. ఆత్మజ్ఞానం నీ హృదయంలో, చైతన్య నీ హృదయంలో ఉంది, ఆ ఎండపెట్టి నీ హృదయంలో ఉంది. కానీ దాన్ని ఓపెన్ చేయడానికి ఏకాగ్రతని తాళం చేయి నువ్వు సంపాదించుకోవాలి. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇది ఓన్లీ కీ టు ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. ఆ జ్ఞానం ఎండపెట్టి, ఆనందం ఎండపెట్టి నీ హృదయంలో ఉంది. కానీ తాళం చేయి నీకు కావాలి. తాళం చేయి లేకపోతే పెట్టి మీ ఇంటికాడ ఉన్నా దాన్ని ఓపెన్ చేసుకోలేరు. అంటే నువ్వు ఏకాగ్రత పవిత్రత అనేది తాళం చేయి సంపాదించండి. అప్పుడు మీ హృదయంలోని పెట్టులోనే మీరు ఓపెన్ చేసుకోవడానికి అది మీ ఏకాగ్రత, మీ పవిత్రత, మీ వినీతత. తాళం చేయి లాగేనప్పుడు ఆ తాళం చేయలేదు, పెట్టి సంపాదించక్కర్లేదు, తాళం చేయి సంపాదించుకోండి. ఈ మధ్యన వేరే నగర దొంగతనం జరిగింది, ఆడ ఇల్లు కట్టుకుని 10 సంవత్సరాలు ఎందుకు గుమ్మాలు పెట్టలేదు, ఇల్లు మరి ఎందుకు పెట్టలేదు ఏంటో, ఇల్లు కట్టుకుని 1 సంవత్సరం శుభ్రంగా దొంగలు వచ్చేసారు, గుమ్మాలు లేవు లోపలికి వచ్చేసారు. తాళం చేయలేము, బీరువా తాళం చేయలేదు, బలమే కనిపిస్తున్నా బీరువ అక్కడ కనిపిస్తుంది. శుభ్రంగా తాళం చేయలు తీసుకున్నారు, 50 కాసులు బంగారం, 70,000 రూపాయలు అక్కడ ఉంటే శుభ్రంగా పడి హాయిగా సుఖంగా దొంగత సంతోషిస్తారు. ఇంత సుఖంగా మాకు ఎక్కడ దొంగతనం జరగలేదు, ఇంత మోస్ట్ ఈజీగా మాకు ఎక్కడ దొంగతనం జరగలేదు అన్నారు.
వాళ్ళు ఎంత ఇస్తామని దానికి వెళ్ళి నమస్కారం పెట్టుకొచ్చేస్తా ఉంటారు. మేము చాలా దొంగతనాలు చేసాం, ఇంత అతి సులభంగా ఎక్కడ దొంగతనం జరగలేదు. గుమ్మాలు లేవు, బీరువా ఉంది, తాళం చేయలేము, బీరువా తాళం చేయలేము, టేబుల్ మీద పెట్టున్నాయి, అందరూ పడుకున్నారు, దాన్ని తీసుకున్నారు, వెళ్ళిపోయి ఏమి కష్టం, కష్టం. ఈ మధ్య 4 రోజుల కింద జరిగింది, మా పెద్ద మనుషులుగా వచ్చారు, పెద్ద మనుషులుగా వెళ్ళిపోయారు. ఎంత తేలిగ్గా, ఎంత మోస్ట్ ఈజీగా ఎక్కడ జరగలేదు అంటున్నారు వాళ్ళు. సంతోషిస్తున్నారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు అంటున్నారు వాళ్ళు, కోరిక నెరవేర్చేందుకు. తర్వాత మనం కోరికంటే ఇలా కోరిక, ఇలా కోరుతుంటాం అనుకోండి, ఇలా కోరిక భగవంతుని ఏదో కోరుకుంటాయని ఇస్తా ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు మీకు ఇవ్వకపోయినా వచ్చి జన్మలో ఇస్తాడు. ఒకవేళ నిజంగా మీ కోరిక నిజమైతే ఈ జన్మలో ఇవ్వకపోయినా మీ కోరిక వచ్చి జన్మలో ఇస్తాడు. నిజంగా మీ భక్తి కోరిక కోసం అయితే, కానీ మీకు మోక్షం రాదు. అది ఆలోచించుకోండి. ఈ కోరిక నెరవేరుస్తాడు ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలోనే మీకు ఉన్న కోరిక నెరవేరుస్తాడు. మీకు ఏదైనా ముఖ్యమంత్రి పదవి చేయాలని ఇస్తాడు మీకు, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ఇస్తాడు. కానీ మోక్షం వాడు, మోక్షం ఎప్పుడు వస్తుందంటే డిజైర్లెస్ యాక్షన్, డిజైర్లెస్ డివోషన్. నీకు ఎక్కడ కోరిక కనపడకూడదు. పెట్రో మోటర్స్ లైట్ తెచ్చి నీ హృదయంలో చూసినా, బ్యాటరీ లైట్ వేసి నీ హృదయంలో చూసినా కోరిక కనపడకూడదు. భగవంతుని మీద భక్తి నిలబడతా ఉండాలి. డిజైర్లెస్ యాక్షన్ అండ్ డిజైర్లెస్ డివోషన్, అప్పుడు కానీ నీకు మోక్షం. ఇప్పుడు మాకేమి డిజైర్ లేదని మీరు అనుకుంటాయని నమ్మడం, గాడ్ కెనాట్ బి డిస్ట్రూడ్ యువర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. నీ నోటి మాటలకి నమ్మేంత దేవుడు అమాయకుడు కాదు. ఇది వైజాగ్ భగవంతుడు మనకంటే తెలివి గలవాడు, మనకంటే బుద్ధిమంతుడు, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ తెలుసు వాడు దేవుడు. ఇది ఎలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరిగింది అనుకోకండి. అయ్యా నీకు శరణాగతి, నీ శరణాగతి నిజమైతే అలా అనుకోరు ఎవడదు. నీకు ఏ సంఘటన జరిగినా దేవుడికి తెలియకుండా జరగదు, జరగటానికి వీల్లేదు. నీ కోడలు ఆకాశం అనుకోండి, ఊరికే అనుకోండి, ఎందుకో మీలో కొన్ని వాసనలు తీసేయడానికి రాకాసిన అక్కడ పెట్టాడు. మీ ఇంటికే రావటం ఆ కోళ్ళు, ఇంకా కొంపలు లేవో దేశం అని. కానీ దేశం నుంచి ఎక్కడ కొంపలు లేవో, మీ ఇంటికే పంపడం అంటే మీకేదో పాఠాలు చెప్పడానికి ఆయన సిద్ధం చేశాడు భగవంతుడు. ఆ కోడలు పోయి ఆ కోడలు కొట్టే మొట్టికాయలన్నీ మీరు పనిచేయడం కానీ మీ మనసు లోపల కలదు. మనసు లోపలికి వెళ్తేనే కానీ మీకు బుద్ధి రాదు, బుద్ధి వస్తేనే కానీ జ్ఞానం రాదు. మరి దేవుడు ఎలా తెచ్చిపెట్టాడంటే అలా అనుకోకండి. మిమ్మల్ని ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు చేశాడు. మీరు ఒక తిరిగితే ఆవిడ 2 తిట్టేస్తుంటారు. అదేంటి మా అమ్మను అలా తిట్టేస్తున్నాడు, ఆడంటే డైవర్స్ అంటుంది. ఇదేంటి మా అమ్మను అలా తిట్టేస్తున్నా, అలా తిట్టకంటే డైవర్స్ ఇచ్చేస్తారు అంటే ఆడి అడిగి పోతాడు. డైవర్స్ అంటే ఆడికి భయం. అంటే ఒకసారి అలా తలుపు సందులు పెట్టినట్టు మిమ్మల్ని జేవ కొట్టడం ఒకసారి తలుపు, అంటే తలుపు సందులు పెడితే నొక్కేస్తుంది కానీ మనకు బుద్ధి రాదు. మనకని తేలిగ్గా బుద్ధి వస్తుందా? ఆ తర్వాత ఏంటి, నువ్వు ఆ జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల నువ్వు బాగా ముందు జపం చేయాలి. జపం చేస్తున్నప్పుడు ముందు ధ్యానం చేయకూడదు. మీరు 5 నిమిషాలు జపం చేశాక అప్పుడు ధ్యానం చేయాలి. యథార్థం చెప్పాలంటే ధ్యానం చేసేది కాదు, వచ్చేది. నేను మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నానని అంటాను అనుకోండి, హృదయంలో ఉంటే నోటితో చెప్పడం, హృదయంలో లేనివాడే నోటితో చెప్తాడు. నాకు హృదయంలో ఉంటే నోటితో చెప్పడం ఎందుకు, హృదయంతో మాట్లాడేప్పుడు నోటితో పనే ఉంది. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించకపోతే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాలి. ప్రేమించడం లేదు కాబట్టి మీరు అది చెప్పడం ఎందుకు. చెప్పేవాడు ఇవ్వడం, ఇచ్చేవాడు చెప్పడం. మీరు ధ్యానం బాగా చేయగా చేయగా, అంటే జపం ఏదో పొద్దున చేస్తున్నామని సాయంత్రం చేస్తున్నాం అలా కాదు. మీ గాలి ఎలా సహజంగా పీల్చుకుంటున్నారో అది జపం సహజం అయిపోవాలి మీకు. అప్పుడు విక్షేప దోషం పోతుంది, అంటే మనసు వాండరింగ్ పోతుంది. అప్పుడు ఏం పోతుంది, మనసు ఇంక వాటర్ పోతుంది. ఆ జపంలో మనసు స్టడీ, అప్పుడు స్టడీనెస్, ధ్యానం బాగా చేయగలరు. ముందు జపం, తర్వాత ధ్యానం.
తర్వాత ఇంకోటి ఏంటి దోషం, మరొక ఆవరణ దోషం. ఆవరణ దోషం మటుకి బ్రహ్మజ్ఞానం వచ్చే వరకు పోదు అన్నాడు. ఆవరణ దోషం మటుకి ఈ చిత్తకాలం వల్ల జిమ్మిక్రుల పోదు, నువ్వు బ్రాహ్మణ స్థితి పొందే వరకు సోపార భేదం పోదు అన్నాడు భగవంతుడు. ఇలా మనకి ప్రయాణం ఒకటి అయింది సరే, కరెక్ట్గా 5 నిమిషాలు ముందే మొదలు పెట్టేశాం, 2:40 అయిపోయింది. మా గురువు గారు భీమవరం గారు ప్రేటర్ గారు 1 గంట కంటే ఎక్కువ చెప్పొద్దు అన్నారు. మా గురువు గారు తాడిమణి జగన్నాథ స్వామి గారు గురువు మాకు, ఆయన చెప్పేవారు ఎప్పుడు గడియారం దగ్గర పెట్టుకుని 1 గంట కంటే ఎక్కువ చెప్పొద్దని. అది ఇంకే పుస్తకం ఏం చదువుతాము? పుస్తకం చేతిలో ఉన్నా మస్తకం ఇక్కడ ఉంటాను. అంతేది మీరు అవిశ్వాసం ఉండాలి. ఏంటి ఈశ్వరుడు చెప్పిన వాక్యం మీద విశ్వాసం ఉండాలి. అంటే నోటితోటి నమ్మటం కాదు, నోటితోటి నేను నమ్ముతున్నాను, నీ హృదయం నమ్మాలి, నీ ప్రాణం నమ్మాలి. అంటే నీ ప్రాణము, నీ హృదయము, నీ మనస్సు ఏకం అవ్వాలి, ఏకం అవ్వాలి. అది శాస్త్రం కూడా మనం నటిస్తే అది నటిస్తుంది. మనమే వెళ్ళతోటి హృదయపూర్వకంగా మాట్లాడుతుంటే వాళ్ళు హృదయపూర్వకంగా మాట్లాడతారు, అంతే కదా. మనం నటన కోసం మాట్లాడుతుంటే వాళ్ళు నటన కోసం మాట్లాడతారు. అంటే మనం సహజంగా లోకంలో అంతే కదా, మనం వెళ్ళతోటి హృదయపూర్వకంగా మాట్లాడుతుంటే వాళ్ళు హృదయం మనకు కూడా ఓపెన్ చేస్తారు. శాస్త్రాన్ని మీరు గొప్ప పండితులు అవ్వక్కర్లేదు, మీరు శాస్త్రాన్ని మీరు పూర్తిగా నమ్ముతున్నారనుకోండి, దాని హృదయం మీకు ఇచ్చేస్తారు. అది మీకు గ్రామర్ రాపోయినా, శబ్దానికి అర్థం మీకు బాగా తెలియపోయినా మీకు అర్థం అవుతుంది. శాస్త్రం మీద కనుక మీకు నమ్మకం ఉంటే ఆ శాస్త్రం వెనకాల ఉన్న అర్థం, ఆ శాస్త్రం వెనకాల ఉన్న తాత్పర్యం, ఆ శాస్త్రం వెనకాల జిష్టు ఉంది హృదయంలో ప్రవేశం. అది శాస్త్ర అనుగ్రహం. అది ఏంటి, దేవుని అనుగ్రహం కాదు, శాస్త్రం యొక్క దయ కూడా ఉంటుంది మనకి. అయితే దాన్ని విశ్వసిస్తున్నాం లేదు చూసుకోవాలి. శాస్త్రమే కూడా శాస్త్రం యొక్క దయ కూడా ఉండాలి. శాస్త్రం యొక్క దయ ఎలా వస్తుందంటే మనకి ఆ శాస్త్రం ఏ విషయాన్ని అయితే ప్రతిపాదించిందో నీకు అర్థమవుతుందా? అక్కడ మాటలు కాదు ముఖ్యం, ఆ శాస్త్రం మాటల వెనకాల ఏ జిష్టి ఉందో దాని అనుగ్రహం ఉంటే ఆ జిష్టి మీ హృదయంలో ప్రవేశం. అప్పుడు మీరు నిండుకోవటంలా ఉంటారు. అప్పుడు ఎలా ఉంటారు మీరు? నిండుకొండల్లో ఉంటారు. అంచేత ఆనంద సముద్రుడు ఎవరు? స్వామి భగవంతుడు ఆనంద సముద్రుడు. తర్వాత మీకు ఆడ వల్ల మాకు దుఃఖం వస్తుంది, ఏళ్ళ వల్ల మాకు దుఃఖం వస్తుంది, అది వదిలేదు. ఆడ వల్ల మాకు దుఃఖం వస్తుంది, ఏళ్ళ వల్ల మాకు దుఃఖం వస్తుంది, ఆడ వల్ల అశాంతి వస్తుంది, ఏళ్ళ వల్ల అశాంతి వస్తుంది, అన్ని వదిలేదు, అన్ని వదిలేదు. నీకు అర్థం అవుతుంది. భీష్ముడు ఏం చెప్పాడు? నీ వల్ల వాళ్ళు చచ్చిపోలేదు కౌరవులు, నీ వల్ల చచ్చిపోయారు.